చాలా విశేషమైన రోజు. రెండు పండుగలు ఉన్నాయి. ఒకటి జూలన్ యాత్ర, స్వామిని ఉయ్యాలలో ఊపిన విశేష పండుగ, అండ్ ఇంకొకటి బలరామ జయంతి, శ్రీ బలరాముడు ఆవిర్భావించిన రోజు. అయితే ఈరోజు మన టెంపుల్లో చాలా ప్రత్యేకమైన అలంకారం ఉంది. బాగుందా? చాలా బాగుంది. అందరికీ నచ్చిందా? చాలా అందంగా కనిపిస్తున్నారు శ్రీ శ్రీ రాధా దామోదర్, మొత్తం బృందావన్ ఫారెస్ట్. గమనించారా? కోతిలు, ప్యారెట్స్ చూడలేదా? ప్యారెట్స్ ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి. ఓన్లీ పీకాక్ కొంచెం మిస్సింగ్ ఉంది. జన్మాష్టమి కల ఏర్పాటు చేద్దాము. సో ఇది చూసినప్పటికీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక భజన్ గుర్తొస్తుంది, వృందావన రమ్యస్థాన్. విన్నారా? ఈరోజు ఆ భజన్ పాడుతూ మొదలు పెడదాం క్లాస్ని. వృందావన రమ్యస్థాన్ దివ్య చింతామణి ధామ్ రతన మందిర మాను హృందావన రమ్యస్థాన్ దివ్య చింతామణి ధామ్ తన మందిర మాను వృందావన రమ్యస్థాన్ దివ్య చింతామణి ధామ్ రతన మందిర మనోహర వృందావన రమ్యస్థాన్ దివ్య చింతామణి ధామ్ రతన మందిర మనోహర ఆవృత तारे शोभे कनका कमाल अवृत कालिंदिनी रे राजा हंस केली करे ताहे शोभे कनका कमाल तारा मध्य हेम पीठ अष्टदले స్థిత అష్టదలే ప్రధాన నైకా తారా మధ్యే మా పీఠ అష్టదలే బే స్థిత అష్టదలే ప్రధాన నైకా తారా మధ్యే రత్నాసన బుసియాచే దుయి జనే శ్యామ సంగ సుందీర రాధికా తారా మధ్యే రత్నాసన బుసియాచే దుయి జనే శ్యామ సంగ సుందీర రాధికా ఓ రూపలావణ్యా రాసి అమియా పడిచే ఖాసి ఓ రూపలావణ్యా రాసి అమియా పడిచే ఖాసి హాస్య పరిహాస్య సంభాషణే హాస్య పరిహాస్య నరోత్తమ దాస కహే నిత్య లీలా సుఖమాయ సదాయి స్ఫురద మోర మాన నరోత్తమ దాస కహే నిత్య లీలా సుఖమాయ సదాయి స్ఫురద మోర మాన వృందావన రమ్యస్థాన్ చాలా అందమైన భజనం. దీంట్లో నరతం దాస్ ఠాకూర్ అంటున్నారు, బృందావన రమ్యస్థాన్ దివ్య చింతామణి ధామ్. బృందావన అని ఒక స్థలము చింతామణి ధామం లాగుంది. మనం ఇప్పుడు బృందావన వెళ్ళి చూస్తే మనకేదో పల్లెటూరులాగా కనిపిస్తుంది, అడవిలు, గడ్డి, తులసివనము, అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చింతామణి. కానీ యాక్చువల్గా బృందావనలో ఉన్న ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి మట్టి దుమ్ము తాలూకా తృణాలు కూడా చింతామణి రాయిలాగా ఉన్నాయన్నమాట. మనం ఏం కోరుకుంటాం వెంటనే అది పూర్తి అవుతుంది. సో బృందావన రమ్యస్థానం చాలా అందమైన స్థలము, దివ్య చింతామణి ధామ్. ఎవరైతే అక్కడ బృందావనలో రాధారాణి తాలూకా శరణాగతి తీసుకుంటారో వారు చాలా సరళంగా కృష్ణుణ్ణి పొందగలుగుతారు. దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. అక్కడ ఎన్నెన్నో టెంపుల్స్ అండ్ ప్యాలెసెస్ ఉన్నాయి. ఏదైతే రతన అన్ని ప్రెషియస్ స్టోన్స్తో కూడి తయారు చేసి పడుతున్నాయన్నమాట. ఆభృత కాలేంది కూలే రాజహంస కేలిగాలి. అక్కడ ఉన్న బృందావనంలో ఆ యమునా నదిలోని రాజహంసలు ఆడుతూ ఉంటారనమాట. అభృతి కాలేంది నీరే రాజహంస కేలిగాలి. తార మధ్య కనక కమల తన అంటే ఆ బృందావనంలో ఆ యమునా నదిలోని కమల పువ్వు తేలుతుంది. ఆ కమల పువ్వు బంగారంతో తయారు చేసిన కమల పువ్వు. తార మధ్య హేమపీఠ, ఆ కమల పువ్వు మధ్యలోనే ఒక బంగారు పీట మీద రాధా అండ్ కృష్ణ కూర్చొని ఉన్నారు. అండ్ ఆ బంగారు పీటకి ఇది రెక్కలు ఉన్నాయన్నమాట. సో ఆ రెక్కల మీద కూడా ప్రధాన నాయిక, ఆ 8 అష్ట సఖీలు ఎలా చుట్టూ అలా రౌండ్గా ఉన్నారనమాట. అండ్ తార మధ్య రత్నాసనం, ఒక రత్న సింహాసనం పైన రాధా అండ్ కృష్ణ కూర్చొని ఉన్నారు. అండ్ తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్ అంటున్నారు, వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు, ఫస్ట్ రాధారాణి ఒక సౌందర్య గురించి మాట్లాడుతున్నారు. ఓ రూప లావణ్య రాశి, ఎంత అందంగా ఉన్నారు రాధారాణి అండ్ కృష్ణ. అండ్ ఆ యుగలమూర్తి ఇద్దరు అలా రత్న సింహాసనం పైన కూర్చొని ఏం చేస్తున్నారు, హాస్య పరిహాస్య ఇద్దరు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నవ్వేస్తున్నారు, గట్టిగానే ఏదో మాట్లాడుతున్నారు, నవ్వేస్తున్నారు, అలా సంభాషిస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు ఇలా మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే, ఎవరు అమృత కుండాన్ని తీసుకొని అందరి మీద జల్లుతే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. మనకి హారతి తర్వాత పూజారి వచ్చి ఆ నీళ్ళు జల్లితే అప్పుడు ఎలా ఉంటుంది, అలా వాళ్ళు మాట్లాడితే ఏదో అమృత కలష నుంచి అమృతం పడిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. అలా ఉంది అమీయా పడిచే కాశీ. అమీ అంటే అమృత అనమాట. తర్వాత అంటున్నారు నరోత్తమ దాస్ అంటున్నారు, నిత్య లీల సుఖమై. ఈ ఒక్క పరివేశం, ఈ ఒక్క దృశ్యం, ఇలా రాధారాణి అండ్ కృష్ణుడు ఈ రత్న సింహాసనం మీద కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ సంవాదిస్తూ ఈ నిత్య లీల సదాయే స్ఫురద మూరమాన. నాకు ఒకటే ఒక కోరిక, ఈ దృశ్యం ఇలా నా మనసులో ఎల్లప్పుడూ ఉండిపోవాలి, సదా ఇలానే ఉండిపోవాలన్నమాట. సో ఈ ఒకేషన్కి చాలా బిఫిట్టింగ్గా ఉంది ఈ యొక్క దర్శనము. మనకి అలానే కనిపించాలి ఎప్పుడు రాధా అండ్ కృష్ణ ఇలా ఉయ్యాల మీద హాస్య పరిహాస్య ఏదో మాట్లాడుతూ నవ్వుతూ అందరి మీద వాళ్ళు ఒక అమృత దృష్టిని భక్తుల మీద వాళ్ళు పంపిస్తున్నారన్నమాట. సో ఈరోజు చాలా స్పెషల్ డే. స్పెషల్లీ మీరు బృందావన్లో వెళ్తే ఈ గత 5 నుంచి అక్కడ చాలా పెద్ద పండుగ, చాలా హడావిడిగా ఉంది. ప్రతి టెంపుల్లోనే రాధాకృష్ణకి ఇలా ఉయ్యాలలో పెడుతున్నారనమాట. అండ్ మనం ఇస్కాన్లో సెలబ్రేట్ చేసిన ఆల్ ఫెస్టివల్స్లోనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్కైనా ఈ ఫెస్టివల్లో మనకి డైరెక్ట్ సేవ దొరుకుతుంది. ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా, జన్మాష్టమి అయినా, రాధాష్టమి అయినా, మనం ఏం చేస్తాం ఫెస్టివల్ అంటే భజన్ కీర్తనలో పార్టిసిపేట్ చేస్తాం, లేదంటే మాతాజీలందరూ ఏదో దండ తయారు చేస్తారు. కానీ మీరు దండ వెళ్ళి వేసేయొచ్చా గర్భుడి లోపల? మీరు వెళ్ళలేరు, మీరు పూజారికి ఇస్తారు. మీరు ఇండైరెక్ట్గా సేవ చేస్తారు, పూజారి ఆ దండని వేస్తారనమాట. మీరు ఏదైనా మనం ఇండైరెక్ట్గానే సేవ అందిస్తాము, ఏ పండుగ అయినా, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయినా లేదంటే భజన్ కీర్తన చేయడం అయినా ప్రచారం అయినా అంతా. కానీ ఈ ఒక్క జూలన్ యాత్ర ఫెస్టివల్లో డైరెక్ట్గా అర్చ విగ్రహ సేవని మీరు చేయవచ్చు. అది మీరు ఎలా చేస్తున్నారంటే ఆ అర్చ విగ్రహం అలా డైరెక్ట్గా ఉన్నారు ఉయ్యాల మీద, అండ్ మీరు దాన్ని ఊపుతున్నారనమాట. సో ఇక్కడ ఎవరు ఫస్ట్ ఇనిషియేషన్ సెకండ్ ఇనిషియేషన్ డివోటీ అసలు ఎటువంటి లేదు. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫస్ట్ టైం లైఫ్లో కూడా టెంపుల్ లోపల వాక్ చేశారు వాళ్ళు కూడా డైరెక్ట్ సేవ సేవ అందించవచ్చు. సో అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఏ ఫెస్టివల్లో మనకి లేదు. డైరెక్ట్గా భగవంతుడిని మనము ఊపవచ్చు. భగవంతుడు అనేక రూపంలో ఉన్నారు. ఒకటి పరారూపం, ఏ రూపంలో అయితే ఆయన నిజధామంలో ఉన్నారు. ఒకటి వ్యూహ, ఆయన ఒక పరారూపం నుంచి కొన్ని ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. సంకర్షన్, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, దాన్ని వ్యూహ అంటారు. ఒకటి విభవ రూపం, భగవంతుడి తాలూకా అవతారాలు రామ, మత్స్య, కూర్మ. కానీ పరారూపంలో మనం భగవంతుడితో మాట్లాడడము, ఆయనతో అసోసియేట్ చేయలేము. ఎందుకంటే మనం అంత కేపబుల్గా లేదు. మన ఈ శరీరంతో మనం పరారూపాన్ని చూసుకోలేము. అందుగురించి విశ్వరూపం చూసినప్పటికి అర్జునికి దివ్య చక్షులు ప్రసాదించారు భగవంతుడు, అప్పుడే అతను చూడగలడు. ఆ పరారూపంని మనం ఈ యొక్క చర్మ చక్షులతో చూడలేము. సో పరారూపం మనకి అందుబాటులో లేదు, విభవ రూపం మనకి అందుబాటులో లేదు, వ్యూహారూపం కూడా మనకి అందుబాటులో లేదు. ఇంకొక రూపం ఏంటంటే అంతర్యామి. భగవంతుడు మన హృదయంలో వెలుస్తారు, ప్రతి ఒక్కరు హృదయంలో. కానీ అది కూడా మనకి కనిపించట్లేదు, ఎందుకంటే మన హృదయంలో చాలా మరకు ఉంది. సో ఈ భక్తులు నాకు ఎటువంటి రూపంలో కూడా అందలేకపోతున్నారని భగవంతుడు చాలా దయాతోనే అర్చ విగ్రహ రూపంలో ఆవిర్భావిస్తారు. ఈ అర్చ విగ్రహ రూపంలో ఆవిర్భావించడం అంటే ఆయన ఆయన నిజస్థానం నుంచి కొంచెం వంగుతున్నారు మన కోసం. ఎలా అయితే చిన్నపిల్లలు నాన్నని ముద్దు పెట్టుకోవాలంటే ఆ నాన్న ఏదో తాటి చెట్టులాగా ఎత్తుగా ఉంటే తను ముద్దు పెట్టుకోలేడు. అప్పుడు నాన్న ఏం చేస్తాడు, కావాలని ప్రేమతో వంగుతాడు. వంగితే తన్ని కవగలించగలుగుతాడు ఒక చిన్న బాలుడు. అలానే మనం కూడా భగవంతుడిని సేవ అందించాలంటే ఆయన మనకి చాలా పరేగా ఉన్నారు. అందుకోసం ఆయన ప్రేమతోని మన సేవని స్వీకరించడానికి ఆయన ఒక అర్చ విగ్రహ రూపంలో వచ్చి మన చేత సేవలు చేపిస్తాడు. తన్ని స్నానం చేపించడము, అలంకరించడం, ఆయన ఊయల్లో ఊపడము, ఆ సేవని ఆయన స్వీకరిస్తారు. సో ఈరోజు చాలా స్పెషల్ డే. ఎవరికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎవరైనా ఈ టెంపుల్లో వాకింగ్ చేసి భగవంతుడిని సేవని అందించవచ్చు. స్పెషల్లీ బృందావన్ వాసి ఒక ఆంతరిక భావము ఈ యొక్క జూలన్ యాత్ర పండుగలో చాలా లోతుగా ఉంది. ఈ భావం ఏంటంటే యూజువలీ శ్రావణ మాసంలో వర్షాకాలంలో ఈ ఎయిర్ ఏదైతే ఉంది గాలిలో కొంచెం తేమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ అసలు ఊపిరి రాదు, చాలా స్వెట్టింగ్ వచ్చేసి చాలా ఇరిటేట్గా ఉంటుంది. అప్పుడు అందరు భావాలు ఎలా ఉంటాయంటే కొంచెం చల్లని గాలి వెళ్తే చాలా బాగుంటుంది అని. సో చల్లని గాలి రాకపోతే మనం ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్గా ఫ్యాను ఏసీ పెట్టుకుంటాం. సో ఈ వ్రజవాసులు అందరూ అనుకుంటారనమాట, కృష్ణుడికి రాధారానికి చల్లని గాలి వస్తే బాగుంటుంది కదా అని కావాలని వాళ్ళే మోషన్ క్రియేట్ చేస్తారు. సో ఆ మోషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఉయ్యాలతోనే. ఆ ఉయ్యాలని ఇలా 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 ఊపితే అది మోషన్ క్రియేట్ అవుతే చక్కని గాలి వస్తుంది. సో యాక్చువల్గా ఒరిజినల్గా వృందావనంలో ఎప్పుడైతే రాధాయన కృష్ణని ఆ ఉయ్యాలలో పెట్టి ఉయ్యాలలో కూర్చోబెట్టిన తర్వాత వ్రజవాసులు ఇలా ఊపుతూ ఉంటే ఊపడంతో పాటు వాళ్ళు ఏం చేసేవారంటే స్ప్రే చేసేవారు. నీళ్ళ లోపల సుగంధ ద్రవ్యాలు వేసి ఆ నీళ్ళు కూడా స్ప్రే చేసేవారనమాట. సో ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఆ సుగంధ ద్రవ్యాలతో నిండి ఉన్న నీళ్ళు కూడా కొంచెం కొంచెం వాళ్ళ మీద పడుతూ ఉంటుందన్నమాట. సో అండ్ అక్కడ పరివేశం ఎలా ఉంటుందంటే రాధాకృష్ణ ఉయ్యాల మీద ఉంటారనమాట. ఆ గోప బాలకులు అందరూ చుట్టూ అలా రంధ్రంగానే అలా రౌండ్ సర్కిల్లో ఉంటూ భజన్ కీర్తన చేస్తూ పాటలు పాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ అలా ఒక ఆనందమైన పరివేశం ఉంటుందన్నమాట. ఈ ఒక జూలన్ యాత్ర పండుగ అనేది రాధారానికి కృష్ణుడికి చాలా ఇష్టం. స్పెషల్లీ రాధారాణి ఎప్పుడైతే ఈ వ్రజలో ఈ ఒక పండుగ అనేది రాధాకృష్ణ మొదలు పెట్టారనేది కాదు, అదొక లోకల్ ఫెస్టివల్. సో ఆల్ అన్మ్యారీడ్ గర్ల్స్ శ్రావణ మాసంలో చెట్టు కొమ్మలకి ఆ తాడు కట్టేసి ఇలా ఉయ్యలలో ఊగుతూ ఉంటారు. కాకపోతే దీన్ని రాధారాణి కృష్ణుడితో చేశారని అది ట్రాన్సెండెంటల్ ఫెస్టివల్ అయిపోయిందనమాట. ఒకసారి ఎప్పుడైతే రాధారాణికి అభిమన్యుతో పెళ్ళి అయిపోయింది, సో ఆవిడ అభిమన్యు ఇంట్లో ఉంటున్నారు జటీలతోని కుటీలతోని. సో అక్కడ సిస్టమ్ ఏముండేదంటే ప్రతి శ్రావణ మాసంకి అమ్మాయిలు పుట్టింటికి వస్తారనమాట. సో ప్రతి సంవత్సరం ఆ శ్రావణ మాసంకి రాధారాణిని తీసుకోవడానికి శ్రీరామ్ వస్తాడు. తన శ్రీరామ్ అంటే తన సొంత తమ్ముడు అనమాట. సో తను వస్తాడనమాట రాధారాణిని తీసుకోవడానికి. కానీ ఈసారి ఏమవుతుందంటే వాళ్ళు ఎవ్వరు రారనమాట. సో రాధారాణి వెయిటింగ్ అనమాట. శ్రావణ మాసం మొదలైపోయింది, చక్క వర్షాలు పడుతున్నాయి, కానీ వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు, నన్ను మర్చిపోయారా ఏంటి, నన్ను తీసుకువెళ్తే మళ్ళీ అక్కడ ఉయ్యాల ఒక పండుగ ఏర్పాటు చేస్తే అప్పుడు నేను కృష్ణుడితో ఊగొచ్చు కదా ఉయ్యాలని ఆవిడ వెయిట్ చేస్తున్నారనమాట. సో ప్రతి నిమిషం ఒక చిన్న పని చేస్తారు, మళ్ళీ మేడపైన వెళ్ళిపోతారు. మేడపైన వెళ్ళి ఆ దారి వైపు చూస్తూ ఉంటారు, ఏదైతే వృందావన్ నుంచి బర్సానా నుంచి వస్తుందనమాట, కానీ దారిలో ఎవ్వరు కనిపించట్లేదు. సో ప్రతిరోజు వాళ్ళు మేడపైన వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో ఆ జటిల కుటిల అరుస్తూ ఉంటారనమాట, చిన్న పని చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతావేంటి, అసలు అక్కడ ఏముంది అని. సో చాలా రోజులు వెయిట్ చేశారు, ఎవరు రాలేదు. ఒకసారి ఏమైందంటే ఆవిడ మేడపై వెళ్ళినప్పుడు చూసిందనమాట, బర్సానా నుంచి వచ్చే దారిలో ఎవరో కనిపించాడు. చాలా ఆనందిస్తారు, పరిగెత్తి పరిగెత్తి కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళి చూసినప్పటికీ అతను రాధారాణి కోసం రాలేదనమాట, పక్కింట్లో ఎవరితో మాట్లాడడానికి వచ్చారనమాట. అప్పుడు రాధారాణి బాగా ఏడుస్తారు. సో ఇప్పుడు ఈ బర్సానా నుంచి అతను అడుగుతాడనమాట, ఏ అమ్మ అలా ఏడుస్తున్నావని. సో అప్పుడు ఆవిడ అంటారనమాట, మా పుట్టింట్లో నాకు అందరు మర్చిపోయారేమో, ఎవ్వరు రాలేదు నన్ను పిలవడానికి. సో మీరు వెళ్ళి ఏమైనా చెప్తారా, మెసేజ్ ఇస్తారా, నేను అక్కడికి రావాలి కదా అని. సో అప్పుడు తను వెళ్ళి వృషభాను మహారాజ్కి మెసేజ్ ఇస్తారనమాట, ఇదేంటి ఈసారి మీరు రాలేదని, ఎవరు వెళ్ళలేదని. సో అప్పుడు వృషభాను మహారాజ్ అంటారనమాట, మేము వెళ్ళి అలా పిలవడము జటిల కుటిలకు ఇష్టం ఉండట్లేదు, అందుకోసం మేము మానేస్తాము. అయితే ఇప్పుడు రాధారాణి ఏడుస్తున్నారు కదా, కనుక పంపిస్తాము. అప్పుడు శ్రీరామ్కి 4 ఎద్దులు బండితోని మొత్తం జటిల కుటిల కోసం గిఫ్ట్స్ అన్నీ తీసుకొని పంపిస్తారనమాట. నేను పంపించినప్పుడు రాధారాణి చాలా ఆనందిస్తారు. సో అప్పుడు వెంటనే జటిల కుటిల ఫస్ట్ అయితే ఒప్పుకోరు, మేము పంపించమండి అవ్వదండి అని. ఎప్పుడైతే ఆ గిఫ్ట్స్ అన్నీ చూసేసి ఒప్పేసుకుంటారు, సరే సరే తీసుకోవాలండి పర్వాలేదు, ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు ఆ గిఫ్ట్స్ చూడడానికి. సో అప్పుడు రాధారాణి ఫటాఫట్గా అన్ని సర్దేసి వెళ్ళిపోతారనమాట. సో ఎప్పుడైతే బర్సానాకి వచ్చేస్తారు, బాగుంది, ఆ స్నేహితురాలందరూ కలుస్తారు, రాధారాణి అన్నీ అడుగుతారు, కష్టసుఖాలు బాగున్నావా ఏంటి అలా అన్నీ అయిపోయిన తర్వాత రాధారాణి అంటారు, సరే అయితే ఇప్పుడు మనము సాయంత్రం అయింది కదా, ఇప్పుడు మనం ఉయ్యాల మొదలు పెడదామని. సో వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. అండ్ రాధారాణి ఒక్కరే కూర్చొని ఇలా ఇలా ఊపుతూ ఉంటే రాధారాణి ఏడుస్తున్నారనమాట, మళ్ళీ నేను ఒక్కరిలో ఇలా ఊపితే బాగుండదు కదా, కృష్ణుడు కూడా వస్తే బాగుండేది. సో అప్పుడు లలిత విశాఖ అంటారనమాట, ఇప్పుడు అది ఎలా సంభవము కృష్ణుడు రావడము, ఎందుకంటే మీ ఇంట్లో కూడా అందరూ ఉన్నారు కదా అని. సో రాధారాణి అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక గాజులు అమ్మే ఆవిడ వస్తుందనమాట. సో అప్పుడు రాధారాణి అంటారు, సరే అయితే గాజులు తీసుకుందాము. సో ఎప్పుడైతే ఆ గాజులన్నీ చూసుకొని ఎంచుకుంటారో అప్పుడు రాధారాణి అంటారనమాట, ఈ గాజులు బాగున్నాయి నేను తీసుకుంటాను ఇవ్వండి అని. సో అప్పుడు ఆ గాజులు అమ్మే అమ్మాయి అంటుందనమాట, అలా కాదండి, నన్ను అమ్మడం సిస్టమ్ చాలా వేరేగా ఉంది, మీరు ఇలా ఎంచుకోవడం కాదు, మీరు చేతిస్తే నేను ఏపిస్తానండి అని. సో అప్పుడు రాధారాణి చేతిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏపిస్తుందనమాట. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి రాధారాణిని ముట్టుకుంటుంది, వెంటనే రాధారాణి ఆ చేతి పట్టుకుంటారనమాట, కృష్ణ అది నువ్వే, నాకు అర్థమైపోయింది, ఎందుకంటే అది ఆ శరీరం తాకితేనే అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు కృష్ణుడు చాలా నవ్వుతారనమాట, నేను అతి కష్టంతో వచ్చాను ఇలా అని. అప్పుడు రాధారాణి అని కృష్ణ ఇద్దరు కలిసి ఆ ఉయ్యాలలో ఊపుతారనమాట. సో చాలా మంచి, అలా ఎన్నెన్నో మంచి కథలు ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఈ జూలన్ ఫెస్టివల్ వాళ్ళిద్దరికి చాలా ప్రియంగా ఉండేది. సో ఒక్కొక్కసారి కృష్ణ దిగి రాధారాణిని కూర్చోపెట్టి ఆయన వెనక నుంచి పుష్ చేస్తారనమాట. అండ్ ఒక్కొక్కసారి కృష్ణుడు రాధారాణితో అంటారనమాట, నువ్వు దిగి ఇప్పుడు నాకు పుష్ చేయని. సో రాధారాణి అంటారు, నేను ఎప్పటికీ ఇది చేయలేను. సో కృష్ణుడు అంటారు, ఏం నేను చేస్తున్నాను కదా. సో అప్పుడు రాధారాణి అంటారనమాట, అలా కాదు, నేను ఇప్పుడు నీకు పుష్ చేస్తే నువ్వు నాతో దూరం వెళ్తావు కదా, ఆ దూరాన్ని నేను సహించలేను, ఎందుకంటే నేను నీకు పుష్ చేయడం ఏంటి, నువ్వు నా దగ్గరలోనే ఉండాలి, కానీ నేను నా ఓన్గానే నీకు ఇలా పుష్ చేయడం అనేది, ఆ ఎంతసేపు అయితే ఆ జూలో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు నా గుండె ఆగిపోవచ్చమ్మా, సో నాకొద్దు నేను ఇక్కడే కూర్చుంటాను అన్నంత అని రాధారాణి అంటారనమాట. సో అలా చాలా లీలలు ఉన్నాయి, ఎలా కృష్ణుడు రాధారాణిని ఎలా పుష్ చేస్తూ ఉంటే. ఒక్కొక్కసారి చాలా గట్టిగా పుష్ చేసేస్తారనమాట, ఎప్పుడైతే రాధారాణి భయంతో అరిచేస్తారో అప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధారాణి దగ్గర కూర్చుని ఆవిడని కవగలిస్తారనమాట. అండ్ అలా ఈవెన్ రాధారాణి అండ్ కృష్ణ చిన్నప్పుడు కూడా జూలన్తోనే చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఎలా ఒకసారి రాధారాణి నారదమునితో మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు అక్కడికి వస్తారనమాట, వచ్చి రాధారాణితో అంటారనమాట, ఇదేంటి నారదమునితో ఈ మధ్యనే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు ఏంటి అని. సో అప్పుడు రాధారాణి అంటారు, ఏం లేదు, ఆయన మీ మంచి భక్తుడు, ఒక్కొక్కసారి వస్తాడు, ఏదో మాట్లాడతారు, ఏదో కవర్ చెప్తాడు, వెళ్ళిపోతాడు అని. సో అప్పుడు కృష్ణుడు చెప్తూ ఉంటారనమాట, నువ్వు నారద మునితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తనతో ఎక్కువసేపు మాట్లాడకూడదు. సో అప్పుడు అదని అంటారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీ శుద్ధ భక్తుడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, దానిలో తప్పు ఏంటి అని. మరి కృష్ణుడు అంటారనమాట, నేనైతే నీకు హెచ్చరించాను, తర్వాత నీ ఇష్టము అని. అండ్ అలానే ఒకసారి నారద ముని కృష్ణుడి దగ్గరికి వెళ్తాడనమాట, అండ్ మంచిగా పాటలు పాడుతూ ఉంటాడనమాట వీణాలో. సో కృష్ణుడికి చాలా ఇష్టం అవుతుంది. సో అప్పుడు కృష్ణుడు అంటారనమాట, ఎంత బాగా పాడుతున్నావు నారదుడు, నేను నీకు ఏదో బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు నారద ముని అంటారనమాట, నాకేం కావాలి మీ భక్తి తప్ప, కానీ మీరు అంతలాగా బతమాలుతున్నారు కదా, ఏదో ఒక రోజు ఏదైనా అడుగుతానికి ఇప్పుడు మాత్రం ఏది అవసరం లేదు. సో కృష్ణుడు కూడా ఆ మాట మర్చిపోతాడు. కొన్నాళ్ళకి శ్రావణ మాసం వచ్చేస్తుంది, జూలన్ యాత్ర పండుగ స్టార్ట్ అయిపోయింది, అన్ని డెకరేషన్స్ అవుతున్నాయి. అండ్ ఏదో ఒక చెట్టుని ఎంచుకొని దానికి తాడు కట్టేసి అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు, చాలా హడావుడిగా ఉందన్నమాట. సో అప్పుడు నారదుని అక్కడికి వెళ్ళి చూస్తారన్నమాట, ఏంటి ఇంత హడావుడిగా ఉందని. సో అప్పుడు కృష్ణుడు అంటారన్నమాట, ఏం లేదు, మేమందరం రాధారాణి కోసం వెయిట్ చేస్తున్నాము, ఆవిడ ఎప్పుడు అలంకరించడానికి చాలా సమయం తీసుకుంటుంది, మేము ఇంకా వేచి ఉన్నాము, సో అన్నీ రెడీ అయిపోయింది ఏర్పాట్లు అని. సో అప్పుడు నారదుని అంటారనమాట, స్వామి మీకు గుర్తుందో లేదో, నేను ఒక్కొక్కసారి మీరు నాకు మాట ఇచ్చారు, నేను ఏం అడిగితే మీరు ఇస్తారు, నాకు ఈరోజు ఒక కోరిక పుట్టింది. సో వెంటనే కృష్ణుడు అడుగుతారనమాట, సరే అయితే నీకేం కావాలి. సో అప్పుడు నారదుని అంటారు, నేను ఎల్లప్పుడూ మీకు రాధారాణికే చూశాను ఉయ్యాలలో ఒకేసారి కూర్చుంటూ, కానీ నేను ఎప్పుడు మీకు లలితతో చూడలేదు, మీరు లలితతో కూర్చుంటే చాలా బాగుంటుందేమో అని నా కోరిక అని. ఇప్పుడు కృష్ణుడు అంటారు, అలా ఎలా అవుతుంది, నేను ఎప్పుడు రాధారాణితోనే కూర్చుంటాను. నారదుని అంటారు, మళ్ళీ ఈ చిన్న కోరిక పూర్తి చేయలేరా స్వామి అని. అయితే సరే అంటారనమాట. సో అప్పుడు కృష్ణుడు లలిత పిలుస్తుండే, లలిత కూడా చాలా సంకోచంతో, నేను ఎక్కడ మీ దగ్గర కూర్చోవాలంటే ఏం పర్లేదు కూర్చో అంటారు. సో అప్పుడు కృష్ణుడు లలితాన్ని తీసుకొని ఆ ఉయ్యాలలో అలా ఊగుతూ ఉంటే నారదుని అక్కడి నుంచి మాయమైపోతారు. సో ఇప్పుడు కృష్ణుడు చూస్తూ ఉంటున్నారు, ఈ నారదుని ఎక్కడికి వెళ్ళారు, నారదుని ఎక్కడికి వెళ్ళారు, ఓ నారద బాగుందా బాగుందా, మేము ఇద్దరు ఉన్నామని, అదే కదా నువ్వు చూస్తావంటే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు నారదుని రాధారాణి దగ్గరికి వెళ్ళిపోతారు. నారదుని ద ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఆయన ఎవరు రూమ్లో కావాలైనా ఎక్కడ కావాలని వెళ్ళిపోవచ్చు. అక్కడ చూస్తే రాధారాణి అంత అలంకారం చేస్తున్నారు. నారదుని వెళ్ళి రాధారాణికి అడుగుతారనమాట, ఏంటి ఇంత హడావాడి, అంత బాగా చక్కగా మీరు అలంకారం చేస్తున్నారు, అసలు ఏంటి విశేషం అంటే, ఏం లేదు అక్కడ అందరూ నా కోసం వేచి ఉన్నారు, ఇప్పటికే ఆలస్యం అయింది, తొందరగా వెళ్ళాలి, ఆ సమయానికి మీరు వచ్చారు అని. ఎక్కడికి వెళ్ళాలి, అదే అక్కడే అందరు ఏర్పాట్లు చేశారు కదా, నేను వెళ్ళాలి ఇప్పుడు అక్కడ జూలని యాత్రకి అని. సో అప్పుడు నారదుని చెప్తారనమాట, మీరు ఏం అనుకోకపోతే ఒక మాట చెప్తాను, అక్కడ మీకోసం ఎవ్వరు వేచి ఉండలేదండి, ఎవ్వరు వెయిట్ చేయట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడ కృష్ణ లలితతో ఇలా ఉయ్యాలలో ఊపుతున్నారు. నేను స్వయంగా ఈ రెండు చక్షులతో చూసి వచ్చాను, మీరేం అనుకోవద్దు, కానీ మీకోసం మాత్రం ఎవరు అక్కడ వెయిట్ చేయట్లేదు అనమాట. సో అప్పుడు ఆధారణ నమ్మలేకపోతారనమాట, ఆ లలిత ఎందుకు కూర్చుంటుంది, నా కోసమే అందరు వెయిటింగ్ అంటే, సరే అయితే ఒక భక్తుడు మాట మీరు నమ్మట్లేదు, రండి అయితే మీకు చూపిస్తాను. అప్పుడు రాధారాణిని పట్టుకుని అక్కడ తీసుకువెళ్తారనమాట. అండ్ అక్కడ పరిస్థితి ఏందంటే, లలిత ఉంది పక్కనే, కృష్ణుడు మాత్రం నారదమునికే వెతుకుంటున్నారనమాట, ఇక్కడక్కడక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు నారదముని అని. అప్పుడు నారదముని రాధారాణికి చూపిస్తారనమాట, చూసారా ఎక్కడైనా మీరు వచ్చి చూసేస్తారని భయంతో చూస్తున్నారు ప్రతి ప్లేస్లో, ఎక్కడైనా రాధారాణి వచ్చేస్తారని చూసారా, నేను చెప్పింది కరెక్టే కదా అని రాధారాణి అంటారు. కరెక్టే చూసాను, ఇలా 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 వెతుకుంటున్నారనమాట. సో అప్పుడు రాధారాణి ఇంకా అలిగి వెళ్ళిపోతారు అక్కడ నుంచి, ఇంకెందుకు నాకు ఇక్కడ అని. అప్పుడు నారదుని మళ్ళీ వచ్చి అతని ప్లేస్లో నిలబడిపోతారు. అప్పుడు కృష్ణుడు అంటారు, ఏ నారద ఇందాక ఎక్కడికి వెళ్ళిపోయి, అసలు కనిపించలేదు, నువ్వు బాగున్నావా, మేమిద్దరు నీ విష్ ఫుల్ఫిల్ చేస్తాం కదా, నేను లలిత అంటే, చాలా బాగున్నారు, ఎన్నాళ్ళకి నాకు హృదయంలో చల్లపడింది స్వామి, చాలా బాగుంది, అయితే నేను సెలవు తీసుకుంటానని వెళ్ళిపోతారు. కృష్ణుడు అనుకుంటారు, మళ్ళీ ఇన్సేపు అయిపోయింది, రాధారాణి అంటే ఇంకా రాలేదు అని వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే రాధారాణి అలిగి ఉన్నారనమాట. ఆ గోపికలు అందరూ అంటున్నారు రాధారాణికి, మరి ఏమైంది ఇంత ఆలస్యం అని. అప్పుడు రాధారాణి అంటారనమాట, ఈ నల్లవాడు మొహం నేను చూడను, ఇతనికి ఎక్కడి నుంచి వెళ్ళిపోమను అని. మళ్ళీ గోపికలు అంటారు, మళ్ళీ ఈసారి ఇతను ఏం తప్పు చేయలేదు, అసలు ఏంటి విశేషం అని, ఏంటి విషయం అని. రాధారాణి అస్సలు ఒప్పుకోరు. అండ్ ఆ గోపికల మీద కోపం అయిపోయి చెప్తారనమాట, మీ జుట్టు వెంట్రికలు అంతా నల్లగా ఉన్నాయి కదా, ఈ నల్లగైనా ఏదైనా చూస్తే నాకు ఈ నల్లవాడు గుర్తొచ్చేస్తారు, కనుక మీ వెంట్రికలు అన్నీ కత్తిరించేయండి, ఏం వద్దు, అసలు నల్లది ఏది చూడకూడదు నేను అని. సో అప్పుడు లలిత విశాఖ ఇంకా రాధారాణికి అన్నీ చెప్తారనమాట, అసలు ఈ విషయం ఏంటి ఫస్ట్ పూర్తిగా విను అని, ఇలా నారదముని వచ్చారు, ఇలా ఇలా అయ్యింది అని. అప్పుడు రాధారాణి ఒకేసారి గట్టిగా నవ్వేస్తారనమాట. సో అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, నేను ముందే చెప్పాను కదా నారదమునితో జాగ్రత్తగా ఉండని, అనవసరంగా తనతో ఎందుకు కొంచెం దూరం ఉంటే దూరం నుంచి ప్రణామం చేస్తే బాగుంది అని. సో అలా జూలన్ యాత్ర అది ఎన్నెన్నో మంచి పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఎలా రాధాకృష్ణ కలిసి ఈ యొక్క సమయంలోనే ఈ జూలన్ యాత్ర పండుగని ఎంజాయ్ చేశారు, ఎలా వ్రజవాసులు ఆ రూపంతో ఆ రూపంలోనే ఆయన రాధాకృష్ణకి ఎంత చక్కగా సేవని అందించారు. కాకపోతే ఈరోజు ఈ పాస్ట్ టైమ్స్ ఇంకా ముందుకి వెళ్లకుంటే ఇక్కడే ఆపేద్దాం. ఎందుకంటే సెకండ్ పండుగ ఉంది మనకి ఈరోజు, బలరాం జయంతి. దాని గురించి మాట్లాడడం కూడా ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే శ్రీ బలరాముడు మరి ఎవరు కాదు, ఆయన ఆది గురు, గురుతత్వ. శ్రీ బలరాముడు ఎవరు, ఆయన ఒక పొజిషన్ ఏంటి, ఆయన్ని మనం ఎలా పూజించాలి, ఆయన లీలల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరూ భక్తి జీవితంలో భక్తిలో ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, అండ్ ఆ ముందుకి వెళ్ళడానికి సాయం చేసిన పర్సనే బలరాముడు. శ్రీ బలరాముడే మనకి భక్తి జీవితంలో సాయం చేస్తారు. శ్రీ బలరాముడు ఒక కృప లేకపోతే మనకి భగవంతుడు దొరకరు. చైతన్య చరితామృతంలో కూడా మనం చూసాము ఎలా రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడైతే చైతన్య మహాప్రభుకి డైరెక్ట్ అప్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తే నిత్యానంద ప్రభు ఏమన్నారు, నువ్వు ఒక దొంగని, నన్ను దాటి చైతన్య మహాప్రభుని ట్రై చేస్తున్నావు, పట్టుకోవడం అది ఎప్పటికీ సాధ్యం కాదు. సో ఎప్పుడైనా బలరాముడు అంటే మరెవరు కాదు, బలరామ్ అంటే లక్ష్మణ్, బలరామ్ అంటే నిత్యానంద ప్రభు. సో వాళ్ళు ఒక సహాయం లేకపోతే మనం ఎప్పుడు భగవంతుడిని చేరలేము. సో ఈ బలరామ్ మనకి ఎలా సహాయం చేస్తారు, బలరామ్ రెండు విషయాల్లో మనకి బలరామ్ సహాయం చేస్తారు. బల అంటే శక్తి, బలరామ్ మనకి శక్తిని ప్రసాదిస్తారు. రామ్ అంటే ఆనందం. ఇప్పుడు బల అంటే ఏ శక్తి, శారీరకమైన శక్తి కాదు, మానసికమైన శక్తి. ఈ భౌతిక ప్రపంచంలో మనకి యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శారీరక శక్తి మనకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే మనది చాలా సివిలైజ్డ్ సొసైటీ, మనం ఏం అర్లీ మ్యాన్స్ లాగా కాదు. ఏదో కేవ్స్లోని ఏదో రెండు స్టోన్స్ ఇచ్చేసేసి ఫైర్ని తీసుకురావాలి అలా ఏమీ లేదు. అసలు మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమీ లేదు. కూర్చొని ఒక 10 రిమోట్లు ఒక స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేస్తే కదలే కూడా అవసరం మనకి లేదు. సో అందుగురించి మనకి ఇక్కడ శారీరక శక్తి అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రస్తుతం మన నీడ్ ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి, మానసిక శక్తి. మన మైండ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ మైండ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ప్రతిరోజు మన మైండ్లో ఒక ద్వంద్వం ఉంటుంది, ఫైటింగ్. ఏంటి ఆ ఫైటింగ్? బిట్వీన్ ద హయ్యర్ టేస్ట్ అండ్ ద లోవర్ టేస్ట్, బిట్వీన్ ద హయ్యర్ డిజైర్స్. హయ్యర్ డిజైర్స్ ఏముంటాయి? భగవంతుడిని పొందాలి, భక్తిలో ముందుకెళ్ళాలి. కొన్ని లోవర్ డిజైర్స్ ఉంటాయి, ఏదైతే మనకి భక్తి నుంచి దూరం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు డిజైర్స్కి ఎప్పుడు ద్వంద్వం ఉంటుంది. మార్నింగ్ మంగళహారతి రావాలి, అదొక హయ్యర్ డిజైర్ మనకి లాగుతుంది. కానీ మళ్ళీ దాంతో ఫైటింగ్ ఎవరు చేస్తారు? లోవర్ డిజైర్. అబ్బా అక్కర్లేదు, అవ్వదు, టైర్డ్ అయిపోతే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళలేనేమో, ఆ లోవర్ డిజైర్స్. ఆ హయ్యర్ అండ్ లోవర్ అండ్ ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో ఆ హయ్యర్ అండ్ లోవర్ డిజైర్స్కి ఫైటింగ్ ఉంటుంది. ఈవెన్ ఒక స్టూడెంట్ లైఫ్లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు చదివేయాలా, లేదంటే ఇప్పుడు నిద్రపోతాను రేపు చదువుతాను, ఇప్పుడు మూవీకి వెళ్ళాలా ఎగ్జామ్ కోసం చదవాలి. సో హయ్యర్ అండ్ లోవర్ దానికి ఎప్పుడు ఫైటింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కానీ ఎవరు మనకు ఆ శక్తి ఇస్తారు? లోవర్ని ఓడించేసి హయ్యర్ని గెలిపించాలంటే ఆ శక్తి ఎవరిస్తారు? ఆ బలం మనకి బలరాముడు ఇస్తాడు. అందుకోసం బలరాముడు మన భక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆయన ఇస్తారు ఆ బలాన్ని, టు సే నో టు మాయా, టు సే నో టు మాయా బలరామ్ ఇస్తాడు. సరే, ఇప్పుడు బలరామ్ మనకి శక్తి ఇచ్చేసాడు, మనం మాయాకి నో చెప్పేసాం. ఇప్పుడు ఏ సమయం అయితే మనం మాయా కోసం కేటాయించాము ఆ సమయం ఇప్పుడు ఖాళీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఖాళీ సమయాన్ని మనం పూర్తి చేయాలి కదా. అది ఎలా పూర్తి చేస్తాము? ఆధ్యాత్మిక కార్యాలతోనే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు టీవీ సీరియల్ చూసే అలవాటు ఉంది, ఎవ్రీడే ఈవినింగ్ 5 to 6 or 5 to 7. ఇప్పుడు మీరు టెంపుల్కి వచ్చేస్తున్నారు, అక్కడ వినేశారు ఇంకా టీవీ చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, మీరు మానేయండి. సో మీరు 5 to 7 టీవీ సీరియల్ చూడడం మానేశారు. సో మానేసినప్పుడు ఇప్పుడు ఆ 5 to 7 ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ ఒక ఆధ్యాత్మిక కార్యాన్ని ఫిట్ చెయ్యాలి, ఖాళీగా కూర్చోలేము కదా. సో ఆధ్యాత్మిక కార్యం ఏంటి? టీవీ చూడడం మానేసి భాగవతం చదవడమైనా, జపం చేయడమైనా, క్లాస్ వినడమైనా. కానీ మనకు అది తెలిసినప్పటికైనా మనం భాగవతం చదవలేకపోతున్నాం, జపం చేయలేకపోతున్నాం. ఎందుకు? క్లాస్ వినలేకపోతున్నాం. ఎందుకంటే ఈ హయ్యర్ కార్యలో టేస్ట్ రావట్లేదు, మజా రావట్లేదు. టీవీ సీరియల్లో, మూవీలో మజా వస్తుంది, దీంట్లో ఏం మజా లేదు. సో ఎందుకు మజా రావట్లేదు? ఆ మజా నాకు రావాలని బలరామ్కి కోరుకోవాలి. ఎందుకంటే బలరామ్, రామ్ అంటే ఆనందం. సో దేంట్లో ఆనందం ఇస్తారు ఆయన? ఆధ్యాత్మిక సేవలో, కార్యంలో ఆనందాన్ని ఆయన పెట్టేస్తారు. సో అది మనం బలరామ్కి కోరుకోవాలి. స్ట్రెంగ్త్ టు సే నో టు మాయా, మాయని నో చెప్పడానికి మాకు స్ట్రెంగ్త్ ఇవ్వండి. అండ్ ఆధ్యాత్మిక కార్యలో నాకు టేస్ట్ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో టేస్ట్ అనిపించకపోతే నేను కొన్నాళ్ళ తర్వాత మానేస్తాను. కొంచెం ఫోర్స్గా వన్ డే చేస్తాము, టూ డేస్ చేస్తాం, త్రీ డేస్ తర్వాత బోర్ అయిపోతాం, ఇంకా చేయాలనిపించదు. ఎందుకంటే దాంట్లో టేస్టే రావట్లేదు. కానీ టేస్ట్ వస్తే అప్పుడు చేయగలుగుతాం, దాన్ని ఎలా కొనసాగగలుగుతాం. సో అది మనం బలరామ్కి రిక్వెస్ట్ చేయాలి. గివ్ స్ట్రెంగ్త్ అండ్ గివ్ హ్యాపీనెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ స్పిరిచువల్ యాక్టివిటీస్. సో బలరామ్కి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. బలరామ్ ఎవరైతే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు, బలదేవ్ ఎవరైతే బుద్ధిని ఇస్తారు. బుద్ధితోనే కదా మనం, మనసు ఇటు అటు పరిగెత్తు ఉంటే మనం బుద్ధితో కదా మనసుని నియంత్రించి కృష్ణ సేవలో పెట్టగలుగుతాము. ఆ బుద్ధిని కూడా బలదేవ్ ఇస్తాడు. బలభద్ర ఇంకొక పేరు. బలభద్ర అంటే ఎవరిని స్మరిస్తే మన జీవితంలో ప్రతిదీ మంగళమయంగా మారిపోతుంది, అదే బలభద్ర. బలరామ్, బలదేవ్, బలభద్ర, రోహిణి నందన్ అని ఇంకొక పేరు అనంత. అనంత ఏంటి? అనంత ఆయన రూపము, ఆయన కరుణ కూడా అనంతము. అక్కడ ఎండింగ్ లేదు, ఎక్కడైనా ఎండ్ అవ్వట్లేదు. ఆయన కరుణ ఎండ్లెస్గా ఉంది, లిమిట్లెస్గా ఉంది. మనం చూస్తాం కదా చైతన్య చరితామృతంలో ఈ జగాయి మధాయి లీల వస్తుంది కదా, అక్కడ అసలు ఏమవుతుంది విషయము? నిత్యానంద ప్రభు అంత ప్లాన్ చేసుకుంటారు. ఆయన అనుకుంటారు అనమాట, ఈ జగాయి మధాయి ఎన్ని పాపాలు చేశారు, ఈ జగాయి మధాయికి ఎటువంటి భక్తి అయితే లేదు, ఈ జగాయి మధాయిని పోన్లే ఒప్పిద్దామంటే వాళ్ళైతే చైతన్య మహాప్రభు దగ్గర వాళ్ళే వెళ్ళి నడిచి వెళ్ళి సరెండర్ అనేది ఎప్పటికీ చెయ్యరు. ఊళ్ళు చైతన్య మహాప్రభుకి వాళ్ళ దగ్గర తీసుకువస్తామంటే మహాప్రభు రారు. సో వీళ్ళిద్దరిని ఎలా కల్పించాలి? సో అప్పుడు ఇది ఆయన యుక్తి చేసుకున్నారు, ఈ మధాయి నన్ను కొట్టతే. ఎందుకంటే నిత్యానంద ప్రభు అంటే ఎవరు? ఆయన కూడా దేవాది దేవుడు. కృష్ణుడికి బలరామ్కి ఎటువంటి తేడా లేదు. సో అతనెవరు నిత్యానంద ప్రభుని కొట్టతే అక్కడ నుంచి రక్తం రావడం, అసలు ఎందుకు దేవాది దేవుడికి ఎందుకు రక్తం వస్తుంది? కానీ కావాలని ఆయన అనుకున్నారు, ఇతను నన్ను కొట్టతే రక్తం కారితే ఈ గ్రామవాసులు అందరూ చూసి చైతన్య మహాప్రభుని కంప్లైంట్ చేస్తారు, ఈ జగాయి మధాయి నితాయిని కొట్టారు. అండ్ చైతన్య మహాప్రభుకి నేనంటే చాలా ఇష్టం, నన్ను కొట్టారంటే ఆయన ఇంకా ఊరుకోరు, పరిగెత్తి వచ్చేస్తారు, నా పని అయిపోతుంది. అదే కదా కావాలి, తను రావాలి, వీళ్ళని తరించాలి, దానికోసం ఇదంతా డ్రామా. అందుకోసం ఆ భజన ఉంది కదా, దయాల్ నితాయ్ చైతన్య బోలే నాచరే అమాళ్మాన్ దయాల్ నితాయ్ చైతన్య బోలే నాచరే అమాళ్మాన్. తర్వాత ఏమున్ దయాల్తో నాయి హే మార్ఖే ప్రేమ దే దయాల్తో నాయి హే ఏమున్ దయాల్తో నాయి హే అంటున్నారు. ఏమున్ దయాల్తో నాయి హే, ఇలా ఎవరిని మనం ప్రపంచంలో చూడలేదు. ఎవరైతే మార్ఖే ప్రేమదే కావాలని ఆయనకి కొట్టాడు మధాయ్, కానీ ఆయన రిటర్న్లో ఏం చేశాడు? అసలు ఎవరికైనా మనం ఈ ప్రపంచంలో ఇలా చూసామా? ఎవరికైనా వెళ్ళి కొట్టితే థ్యాంక్ యూ అండి అని వెనక ప్రేమిస్తారు, అసలు ఎవరు చేస్తారు? అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రెజర్, ధనం ఇచ్చేశారు. హరే కృష్ణ చైతన్య మహాప్రభునే ఆయన ఇచ్చేశారు. వీళ్ళు ఏం చేశారు? నితాయిని కొట్టారు. రిటర్న్లో నితాయి ఏం చేశారు? చైతన్య మహాప్రభుని తీసుకొచ్చి వాళ్ళని కృపాని ఇచ్చారనమాట. సో ఇది అనంత అనంత కరుణ. నిత్యానందకి చాలా కరుణ ఉందన్నమాట. మనం కృష్ణుడిని అప్రోచ్ అవ్వాలంటే నిత్యానంద ద్వారా వెళ్ళాలి. బలరామ్ ద్వారా వెళ్ళాలి, లక్ష్మణ్ ద్వారా వెళ్ళాలి. సో ఇలా మనం చూస్తాము, ఆయన బలరామ్, బలదే, బలభద్ర, అనంత, ఇంకొక పేరు రోహిణీ నందన్, అని ఇంకొక పేరు ఏంటంటే శంకర్షణ. శంకర్షణ అంటే ఎవరైతే ఒక గర్భ నుంచి ఇంకొక గర్భకి ఆకర్షణ అయిపోయారు. మనం చూస్తాము అసలు ఆయన 7 నెలల పాటు దేవకి గర్భంలో ఉన్నారు. సో దేవకి మాతకి 7వ నెల గడిపిన తర్వాత అక్కడికి రోహిణి వస్తారు. అండ్ ఆ గర్భం నుంచి బలరాముడు రోహిణీమాత గర్భంలో ప్రవేశిస్తారు. మళ్ళీ రోహిణీమాత గర్భంలో కూడా 7 నెలలు ఉంటారు, 7 మంత్స్. సో ఆల్టుగెదర్ 14 మంత్స్. అండ్ అక్కడ ఉండిన తర్వాత కృష్ణుడు ఆవిర్భావించిన 7 డేస్ ముందే ఆయన ఆవిర్భావిస్తారు. సో పెద్ద డిఫరెన్స్, అందుకోసం మనం చూస్తాం కదా డిఫరెన్స్ లేదు. ఈరోజు మనం బలరామ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం, ఇంకా కొన్ని రోజుల్లోనే జన్మాష్టమి. సో కృష్ణకి బలరామ్కి ఒక 1 ఇయర్ కూడా తేడా లేదు, ఓన్లీ 7 డేసే, ఆల్మోస్ట్ వాళ్ళు సేమ్ ఏజ్ అనమాట. యాక్చువల్గా కృష్ణకి బలరామ్కి ఎటువంటి తేడా లేదు. ఒకసారి బృందావన్లో మధుద్విష ప్రభు మరియు యమునామాతాజీ బాగా వాదించుకున్నారు అనమాట. యమునామాతాజీ అంటారు కృష్ణుడికి బలరామ్కి తేడా ఉంది, ఎందుకు లేదు, కృష్ణ అంటే రాధారాణితో రాసలీల చేసుకుంటారు కానీ బలరామ్ చేయరు కదా. అండ్ మధుద్విష ప్రభు అంటారు లేదు, కృష్ణ అండ్ బలరామ్కి ఎటువంటి తేడా లేదు, ఇద్దరు సమానమే. సో వాళ్ళిద్దరు తమలకృష్ణ మహారాజ్ దగ్గరికి వెళ్తారు, అసలు కృష్ణకి బలరామ్కి తేడా ఉందా అని. తమలకృష్ణ మహారాజ్ అంటారు నాకు తెలియదు, ప్రభుపాద్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు ప్రభుపాద్కి వెళ్ళి అడుగుతారనమాట, ప్రభుపాద్ ఇలా మధుద్విష ప్రభు అంటున్నారు బలరామకి కృష్ణకి ఎటువంటి తేడా లేదు. సో వెంటనే ప్రభుపాద్ అంటారనమాట, హీఈస్ రైట్, కరెక్ట్, అది నిజం చెప్తున్నాడు, హీఈస్ రైట్ అని. సో అప్పుడు తమలకృష్ణ మహారాజ్ అంటారు కానీ యమునామాతాజీ అంటున్నారు కృష్ణ అయితే రాధారాణితో లీలా చేసుకుంటారు రాసలీల, కానీ బలరామ్ చెయ్యరు, దట్ మీన్స్ వాళ్ళకి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. సో అప్పుడు ప్రభుపాద్ వెంటనే అంటారనమాట, ఎస్ షీఈస్ రైట్, ఆవిడ కరెక్ట్ చెప్తుంది. తమలకృష్ణ మహారాజ్ అంటారు మళ్ళీ షీఈస్ రైట్ అంటారు, హీఈస్ రైట్ అంటారు, యాక్చువల్గా రైట్ ఎవరు? అప్పుడు ప్రభుపాద్ అంటారు, ఎస్ యూఆర్ రైట్, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. కానీ తమలకృష్ణ మహారాజ్ అంటారు కానీ అసలు దీని సొల్యూషన్ ఏంటి, అసలు దీనికి పరిష్కారం చెప్పండి. అప్పుడు ప్రభుపాద్ అంటారు, అది మీరు డిస్కస్ చేసి దాని పరిష్కారం తెచ్చేసుకోండి పరిష్కారం. సో అప్పుడు తమలకృష్ణ మహారాజ్ చెప్తారనమాట, అసలు ఆయన ఈ మాట చెప్తూ ఆయన పర్పోర్ట్ చెప్తున్నారు అనమాట ఈ ఇన్సిడెంట్కి. ఆయన అంటున్నారు, మనం ప్రభుపాద్కి ఎటువంటి లాజిక్లో బంధించలేము ఆధ్యాత్మిక పీపుల్కి. సి ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడైతే ప్రేమ ఉంది అక్కడ ఎటువంటి లాజిక్ అండ్ అనాలిసిస్ మనకు అవసరం లేదు. ఎక్కడైతే ప్రేమ లేదు అక్కడే అన్ని సందేహాలు, నానా సందేహాలు పుడతాయి మనకి, ఇలా ఎందుకు అలా ఎందుకు. యాక్చువల్గా ఒక మూవీ, బాలీవుడ్ మూవీ మనం చూసినప్పటికీ మనకి ఏ సందేహాలు రాదు. అక్కడ హీరో కొండపై నుంచి దూకుతాడు కానీ తనకి దెబ్బ తగలదు. అతను ఒకేసారి 30 మందితో డిష్యూమ్ డిష్యూమ్ ఫైటింగ్ చేసి అందరినీ ఓడించేస్తాడు కానీ మనకి ఎటువంటి సందేహం పుట్టదు, ఎవరికి పుట్టదు, అలా ఎలా తను దూకాడు, ఎలా తనకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు, మనకి ఏం పర్వాలేదు, మనం హ్యాపీగా చప్పట్లు కొడతాము, ఆనందంగా ఆ మూవీ చూసుకుంటాం. కానీ చిన్నది కృష్ణలోని బలరాంలోని ఎటువంటి ప్రాబ్లం అయితే, అలా ఎందుకు మాతాజీ, ఇలా ఎందుకండి, ఎన్ని ప్రశ్నలు. కొన్ని కొన్ని అసలు ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయి అంటే మనకి భగవంతుడి పట్ల ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఆయన ప్రతి లీలాని మనం యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసేయగలుగుతాము. చేయలేకపోతున్నాము, నానా సందేహాలు వస్తున్నాయి అంటే మన హృదయం మాత్రం చాలా మురికిగా ఉంది. ఒక సామాన్య హీరోని చూస్తే మాత్రం నో సందేహాలు, అది ఎలా అయిపోతుంది, తను ఎలా కాపాడగలుగుతాడు, నో సందేహాలు. కానీ భగవంతుడు ఏదైనా చేస్తే నానా సందేహాలు. వియర్డ్ క్వశ్చన్స్. నాకు మొన్న ఒక మాతాజీ ఈమెయిల్ పంపించారు, ద్రౌపది తాలూక చీర ఎన్ని మీటర్స్ మాతాజీ, నందమహారాజ్ తాలూక ధోతి కలర్ ఏంటి. నాకు ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు గొప్ప కోపం వచ్చేసింది, బాబాయ్ అలాంటి ప్రశ్న అడిగేసి ఒకవేళ దీనికి నన్ను సమాధానం చెప్పేశాను అనుకోండి, దానివల్ల మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు ఏంటి లాభం అవుతుంది. ఆవిడ చీర 100 మీటర్స్, ఓకే అయితే ఏం చేద్దాము, ఏమీ లేదు, దాని ప్రయోజనం ఏమీ లేదు. ఊరికి అడగడము అంటే వాళ్ళకి ఏంటంటే మన గురుగారికి ఎంత ఇంటెలిజెంట్ ఉంది అడుగుదాం, ఎంత నాలెడ్జ్ ఉంది ఒకసారి టెస్ట్ చేద్దాం అంతే. ఊరికి అడగడం, ఆ ప్రశ్న అడిగిన తర్వాత దానివల్ల మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందు వెళ్ళడానికి ఏమీ లేదు. సో అలాంటి సందేహాలు ప్రభుపాదు ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నారు బై దిస్ ఇన్సిడెంట్. అలాంటి లాజిక్లు అని అనాలిసిస్ అని అలానే అవసరం లేదు. సింప్లీ లిసన్ అండ్ ఎంజాయ్. భగవంతుడి తాలూకా కథ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించినా కూడా మన లిమిటెడ్ సెన్సెస్తో మనం అర్థం చేసుకోలేము. మనకి సందేహాలు వస్తాయి అండ్ ఆ సందేహాలకి పరిష్కారం చెప్పలేము. ఇది ఎలా ఉందంటే ఎవరైనా దేనిదైనా వెయిట్ చూసుకోవాలనుకోండి, వెయిట్ చూడడానికి వేయింగ్ మెషిన్ ఉండాలి. మన దగ్గర వెయిట్ చూడడానికి స్కేల్ ఉందనుకోండి, అండ్ ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గర ఈ స్కేల్తోని వెయిట్ చూస్తాను మాతాజీ, స్కేల్తోని వెయిట్ చూస్తానంటే నేను ఎలా మీకు చెప్పాలి? స్కేల్తో మీరు వెయిట్ చూడలేరు, వెయిట్కి వెయింగ్ మెషిన్ ఉండాలి. సో ఈ ఒక బుద్ధితోని ఈ ఒక శరీరంతో నేను భగవంతుని అర్థం చేసుకుంటానంటే అది ఎలా అవుతుంది? దానికోసం మీకు కావాల్సిన దివ్య శరీరం, దానికోసం మీకు కావాల్సిన స్పెషల్ ఇంటెలిజెన్స్, ఆ అర్హత మనకి లేదు. అందుకోసం మనకి ఏది ఇప్పుడు అర్థం అవ్వదన్నమాట. సో యాక్చువల్గా బలరామైన కృష్ణలు ఉన్నది మూడే మూడు డిఫరెన్సెస్ ప్రభుపాదు నొక్కి చెప్పేవారు. ఆయన అన్నారు బలరామ్ అనేది ఆయన ఒక ఫేస్ ఎలా ఉందంటే ఫ్రెష్ ఆటమ్ క్లౌడ్ లాగా. ఆటమ్ క్లౌడ్ ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది, ఇంకా దాంట్లో ఇంకా నీళ్ళు లేదు, ఫ్రెష్గా ఫామ్ క్లౌడ్స్. చూడండి బలరామ్ తాలూకా ఫేస్, బలదేవ్ తాలూకా ఫేస్ వైట్గా ఉంటుంది. అండ్ కృష్ణ తాలూకా ఫేస్ ఎలా ఉంది? ఎప్పుడైతే ఆ మేఘాలు నీళ్ళతో నిండి ఉంటాయి అది కృష్ణ తాలూకా కలర్. సో వాళ్ళిద్దరిలో ఇది ఒక్కటే తేడా అనమాట, ఈయన బ్లాక్గా ఉంటారనమాట, ఈయన వైట్గా ఉంటారనమాట. ఇంకొక తేడా అన్నారు కృష్ణ వేణు వాహిస్తారనమాట, బలరామ బఫెలో హార్న్ ఉంటుంది కదా కొమ్మలు, ఆ కొమ్మల్నితో ఆయన హార్న్ ప్లే చేస్తుంటారు, అదొకటి. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటన్నారంటే కృష్ణ ఈజ్ ఎ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, బట్ బలరామ్ ఈజ్ ఎ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ సర్విటర్ గాడ్ హెడ్. సర్విటర్ గాడ్ హెడ్ అంటే కృష్ణుడు ఆవిర్భావించారు సేవాని స్వీకరించడానికి, బలరాముడు ఆవిర్భావించారు సేవాని అందించడానికి. అంతే తేడా, ఇద్దరు ఒకటే సమానమే. కృష్ణకి 64 క్వాలిటీస్ ఉన్నాయి, బలరామ్ కూడా ఉన్నాయి. కృష్ణకి 6 అప్యులెన్సెస్ ఉన్నాయి, బలరామ్ కూడా ఉన్నాయి. తేడా ఏంటంటే బలరామ రూపంలోని సేవ అందించాలనుకుంటున్నారు, కృష్ణ రూపంలో సేవని స్వీకరిస్తున్నారు. అదే డిఫరెన్స్ అన్నమాట. మనం చూస్తాము ఎలా బలరాముడు శ్రీకృష్ణుడిని ప్రతి రసలో సేవని అందిస్తాడు, సాఖ్యరసంలో, మాధుర్య రసంలో, దాస్య రసంలో, శాంతరసంలో, వాత్సల్య రసంలో. మనం చూసాం ఎలా బలరాముడు శ్రీకృష్ణుడికి సఖాలాగా ఉండేవారు, యాజ్ ఏ ఫ్రెండ్ ఆల్సో, నాట్ ఓన్లీ యాజ్ ఏ బ్రదర్, యాజ్ ఏ ఫ్రెండ్ ఆల్సో. కృష్ణుడిని టీస్ చేయడం, పించ్ చేయడం, తనతో కుస్తీ చేయడము, ఆటలు ఆడుకోవడము, అదన్నీ చేసుకున్నారు. శ్రీ బలరాముడు కృష్ణుడిని బాగా టీస్ చేసేవారన్నమాట. మనం ఆ ఫేమస్ సాంగ్ విన్నాం కదా, ఎక్కడైతే బలరామ్ కృష్ణతో అంటారనమాట, యశోదామాత తెల్లగా ఉన్నారు, నందమహారాజ్ తెల్లగా ఉన్నారు, మరి నువ్వెందుకు అంత నల్లగా ఉన్నావు? అయితే నువ్వు వాళ్ళ కొడుకైతే కాదు, బహుశా నీకు మార్కెట్ నుంచి కొన్నారు, డబ్బులతో డబ్బులు పెట్టి నీకు కొన్నారని నాకైతే అనిపిస్తుంది అని. ఇప్పుడు కృష్ణుడు బలరామ్ కన్నా చిన్నోడు కదా, వెంటనే ఏడుపు వచ్చేసి ఆ కాటిక తాలూకా కాజలంతా బొగ్గల మీద ఏడ్చి 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 వెళ్తారన్నమాట యశోదామాత దగ్గర. ఇతనేంటి బలరామ్ ఇలా? అది కూడా అమ్మ నాకు సపరేట్గా చెప్తే బాగానే ఉండదు కానీ అందరి ముందు చెప్పేశాడు ఆ మాట, అందరూ వినేశారనమాట, నేను నీ కొడుకు కాదని అందరూ వినేశారమ్మ. అప్పుడు ఆ మాట అన్నప్పటికీ యశోదామాత కూడా ఏడ్చేస్తారు, ఏ బలరామ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎక్కడ మార్కెట్ నుంచి కొన్నాను నా అబ్బాయే అని. సో సాఖ్యరసం కావాలని కృష్ణుడిని ఆనందపరచడానికి ఆయన ఇలా మాట్లాడతారనమాట. అలానే మనం చూస్తాము దాస్యరసంలో కూడా బలరామ్ కృష్ణుడిని సేవ అందిస్తారు. మనం చూస్తే బలరాముడు ఎప్పుడైనా నేను అన్నయ్య కదా, నేను నీకు ఎందుకు సేవని అందించాలని లేదు. మనం ఒక్కసారి ఇస్కాన్లో ఒక ఫేమస్ చిత్రపటం మీరు చూసి ఉంటారు, కృష్ణుడు ఇలా చెట్టు కింద పడుకొని ఉంటే బలరామ్ పాదసేవ చేస్తున్నారనమాట. సో ఒక్కొక్కసారి దాస్యభావంలో కూడా కృష్ణుడిని సేవ అందిస్తారు. కృష్ణలీలలో వస్తుంది ఎలా, బలరామ్కి ఇష్టమైన నాగలి ఎప్పుడు ఆయనతోనే ఉండేదన్నమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ఆవులకి మేపకి తీసుకువెళ్ళినప్పుడు కృష్ణుడు కొంచెం ఆలస్యంగా వస్తాడు, ఆవులతో ఆడుతూ వేణు వాహిస్తూ సఖాలందరితో మాట్లాడుతూ మెల్లమెల్లగా వస్తాడు. బలరాం ఏం చేస్తాడు, కొంచెం ముందు ముందుగా వెళ్ళిపోయి ఆయన నాగలితోనే ఆ దారంతా రెడీ చేసుకుంటాడు అనమాట. సో అలా అతను దుమ్ముతూ వెళ్ళిపోతే తెలుస్తుంది అనమాట, ఓహో ఇప్పుడు రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా. సో కృష్ణుడు ఆలోచించే అవసరం లేదు, ఆ దారంతా తను ఎలా గీసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇలా దాస్యభావంలో కూడా బలరాము నానా రకంగా కృష్ణుడిని సేవని అందించారు. సో సాఖ్యరసంలో, దాస్యరసంలో, అలానే వాత్సల్య రూపంలో కూడా, వాత్సల్య రసంలో కూడా మనం చూస్తాము ఎలా కృష్ణుడు మట్టి తిన్నప్పుడు బలరాం వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఇదేంటి ఇది వాత్సల్య భావమే, అయ్యో తను చిన్నోడు తెలియట్లేదు మట్టి తినేశాడని. వెంటనే యశోదామాతకి మయ్యా మీ అబ్బాయిని చూసుకోండి అలా మట్టి తినేశాడు అని మనం కృష్ణలీలలో చూస్తే, ప్రతిసారి బలరాం కృష్ణుతో పాటు వెళ్ళడము, ఎప్పుడైతే ఆవుల్ని తీసుకువెళ్ళేవాడు సో అడవి లోపల ఈ కృష్ణుడికి ఏం కాకుండా అలా చూస్తూ ఉండేవారు. అసలు కృష్ణ సఖాల్లో కూడా అనేక రకమైన సఖాలు ఉన్నారు. కొందరు కృష్ణకైనా చిన్న వయసులో ఉన్నారు, కొందరు కృష్ణకి సమాన వయసులో ఉన్నారు, కొందరు కృష్ణకైనా పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే కృష్ణకైనా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కృష్ణుడికి వాత్సల్య భావంతోనే చూసుకుంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుడిని ఎలా కాపాడాలి అని ఒక్కొక్కసారి బలరాంతో పాటు ఆ గోప సఖాలు అందరూ పరిగెత్తేవారనమాట. ఒక్కొక్కసారి కొండపైన గోవర్ధన్ పైన ఆ మేఘాలు మనం చూస్తే, మేఘాలు ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో మారిపోతారు. మనం మేఘాలని చూస్తే ఎవరు మొహంలా కనిపిస్తుంది, లేదంటే ఒక జంతులా కనిపిస్తుంది, అలా మనం చూస్తే ఇలా మారుతూ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ గోవర్ధన్ పైన మేఘాలని చూస్తే అది పెద్ద ఎద్దుగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బలరాంతో పాటు అందరు సఖాలు పరిగెత్తి వెళ్తారనమాట, ఈ ఎద్దు ఎందుకు వస్తుంది కృష్ణుడిని డిస్టర్బ్ చేయడానిక, మేము ఈ ఎద్దుని ఇప్పుడే చంపేస్తామని ఊరికి అలా అలా ఆటలు ఆడతారనమాట. సో ఈ ఒక మేఘాన్ని ఇలా ఇలా డిస్టర్బ్ చేసుకుంటూ మేము కృష్ణుడిని కాపాడాలి, అదే మా బాధ్యత అని. కానీ నిజంగా ఎప్పుడైతే అసురులు వచ్చేవారో వాళ్ళు దాక్కొని వెళ్ళిపోయేవారనమాట, ఎందుకంటే భయంతోనే వాళ్ళే కృష్ణుడిని కాపాడతారు, కృష్ణుడే వాళ్ళని కాపాడేవారనమాట. సో మనం చూస్తాము వాత్సల్య భావం సఖాభావంలో, దాస్యభావంలో, అలానే మాధుర్య రసలో కూడా బలరాం సేవని అందించారు. ఎందుకంటే బలరాం తాలూకా ఎక్స్పాన్షనే అనంగమంజరి, రాధారాణి తాలూకా చెల్లి, అది కూడా బలరాం ఒక ఎక్స్పాన్షనే. సో ఆ ఒక రూపంలో మాధుర్య భావంలో కృష్ణుడిని సేవని అందించారు. ఈ అనంగమంజరి ఏం చేసేది, రాధారాణి ఒక అండ్ కృష్ణ ఎప్పుడైతే మీట్ అవుతారో దానికోసం చేయవలసిన అన్ని ఏర్పాట్లు కూడా అనంగమంజరి చేసేది అనమాట. సో మాధుర్య భావంలో కూడా సేవని అందించారు. అలానే బలరాముడు శాంత భావంలో కూడా సేవని అందించారు. శాంతరసంలో, శాంత అంటే న్యూట్రల్ భావం. సో ఈ న్యూట్రల్ భావంలో ఎలా సేవని అందించారంటే, బలరామ్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ధామ్. ఇప్పుడు మనం ధామ్ వెళ్తున్నాం కదా, వృందావన్ మాయాపురి, ఇదంతా బలరాముడు, ఆయన ఒక విస్తరణయే ఈ ధామం. సో ఏదైతే భగవంతుడు పట్టుకుంటున్నారో ఆ కర్ర కూడా బలరామే, ఏ బట్టలు అయితే వేసుకుంటున్నారో అది కూడా బలరామే, ఏ ఆభరణాలు అయితే వేస్తున్నారో అది కూడా బలరామే. సో భగవంతుడి తరఫు టోటల్ పారఫెర్నేలియా, ఆయన వేసుకున్న చప్పల్స్ అది కూడా బలరాముడే. అండ్ మొత్తం మీద భగవంతుడు ఎక్కడెక్కడైతే నడుస్తున్నారు ఆ ధామం కూడా బలరాము. అందుగురించి మీకు గుర్తుంటే ఒకసారి కథ చెప్పాను, ఎలా మాయాపూర్లో మనకి ల్యాండ్ దొరకడం కష్టమైపోయినప్పుడు భక్తులు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ భూమి దొరకట్లేదు. అప్పుడు చాలా ప్రభుపాద అన్నారనమాట, మీరు ఎందుకు బలరాముని పూజించట్లేదు. సో డివోటీస్ బలరాముని పూజించడం మొదలుపెట్టారు. సో పూజించినప్పుడు ఏమైందంటే, ఒకరోజు బలరాం కలలో వచ్చారనమాట, మరి నాకే కదా పూజించాలి, నేను వెంటనే ల్యాండ్ ఏర్పాటు చేస్తున్నాను, ఎక్కడైతే కృష్ణలీల అవుతుంది ఆ ధామం అంతా బలరాముడే రెడీ చేస్తారనమాట. సో అప్పుడు వెంటనే ఆ ఇన్సిడెంట్ అయిన 3.5 వీక్స్ లోపలే మనకి మాయాపూర్ ల్యాండ్ దొరికిందనమాట. సో అప్పుడు డివోటీస్ కన్విన్స్ అయిపోయారు, ప్రభుపాద్ మీరు చెప్పింది కరెక్టే, ఎక్కడైతే భగవంతుడి తాలూకా లీల అవుతుంది ఆ ధామం ఒక విస్తర, బలరాం తాలూకా విస్తరణే ఆ ధామము. అందుగురించి కదా మనం యాజ్ డివోటీస్ ఎప్పుడైతే ధామ దర్శనకి వెళ్తాం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనం బలరాం మీదే నడుస్తున్నాం. యాక్చువల్గా బలరాం మీద మనం నడవకూడదు కానీ నడుస్తున్నాం. యాక్చువల్గా భక్తులు ఎప్పుడైతే శ్రీ బలరాంజీ మీద అలా నడుస్తున్నారో ఆయన ఆనందిస్తున్నారు, ఎందుకంటే నేను అనుకుంటారు కృష్ణుడికి భక్తులకి కల్పించడానికి నేను నిమిత్తం అయ్యాను కదా అని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మన భౌతిక ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే బలరాముడు చాలా అలుగుతారు, మన మీద చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన సహిస్తున్నారు. ఆయన మీద మనము గార్బేజ్ వేస్తాము, అక్కడ తింటాము, వాక్ చేస్తాము, ఉమ్మేస్తాము, అలా తిరుగుతున్నాం అసలు. కానీ అన్నీ ఆయన సహిస్తున్నారు. ఎందుకంటే ఆయన అనుకుంటారు ఈ భక్తుడు కృష్ణుడిని కలవడానికి వచ్చాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మన మెటలిస్టిక్ డిజైర్స్, నేను ఏం తినాలి, నేను ఎలా ఎంజాయ్ చేయాలి, నేను ఏం చేయాలి, ఎలా నేను చాలా కంఫర్ట్గా లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తే మాత్రము బలరాముడు ఇష్టపడడు. అందుకోసం మనం తీర్థ స్థానానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మన గురు మహారాజ్ ఎప్పుడూ చెప్పేవారు, తీర్థస్థానం వెళ్ళడం అనేది ఒక షార్ప్ నైఫ్ లాగా ఉంది. ఈ నైఫ్ కట్ కూడా అయిపోవచ్చు మనము, అండ్ లేదు మనం స్మూత్గా వెళ్ళిపోవచ్చు కూడా. సో వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్. టూ సైడెడ్ నైఫ్ ఉంది ఇది. ఇక్కడ ధామం వెళ్ళినప్పుడు ఒక్క మాల చేస్తే 1000 మాలకి సమానమైన పుణ్యము, కానీ ఒక్క తప్పు చేస్తే 1000 తప్పులు చేసిన పాపం. అందుగురించి కదా ధామంలో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇలా శ్రీ బలరాముడు సాఖ్యరసం, శాంత, దాస్య ప్రతి ఒక్క రసలు భగవంతుని సేవాన్ని అందిస్తారు. అదే బలరాం తాలూకా పని అన్నమాట. అయితే శ్రీ బలరాముడు ఎలా భగవంతుడి తాలూకా ఎక్స్పాన్షన్, దాంట్లో శాస్త్రలో చెప్పబడింది బలరాం శ్రీకృష్ణుడు తాలూకా రూపాన్ని స్వయం రూప్ అంటారు. ఆయన ఒక ఓన్ రూపం, నిజ రూపం. ఆ నిజ రూపంకి కూడా 2 డివిజన్స్ ఉంటాయన్నమాట, ప్రభవ ప్రకాష్ అండ్ వైభవ ప్రకాష్. ఈ ప్రభవ ప్రకాష్ ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడు తన ఓన్ బాడీని, తన ఓన్ రూపాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు ఫర్ రాస్లీల, ఎక్కడ తన ఓన్ రూపాన్ని అంటే ప్రతి ఒక్క గోపిక అనుకుంటుంది కృష్ణుడు నాతోనే డాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆయన ఏం చూపించారు, ప్రభవ ప్రకాష్ ఆయన ఓన్ బాడీని ఆయన ఎక్స్పాండ్ చేస్తున్నారు, అందరినీ ఆనందపరుస్తున్నారు. అండ్ ఆయన స్వయం రూపంలో ఉన్న ఇంకొక ఇన్కార్నేషన్ అంటే ఇంకొక పాట ఏంటంటే వైభవ ప్రకాష్. ఈ వైభవ ప్రకాష్ ఎవరు, బలరాముడు. సో అందుగురించి కృష్ణకి బలరామ్కి ఎటువంటి తేడా అనేది లేదు. సో మనం చూస్తాము బలరాముడిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఒకటి అంటే మనం చూసిన ఒక గుణం ఏంటంటే కోపం. ఆ తప్ప మనకు అసలు, నేను గమనించింది ఏంటంటే భక్తులందరికీ కృష్ణుడు అంటే చాలా ప్రేమ, రాధారాణి అంటే కూడా ప్రేమ. బలరాం వచ్చినప్పటికీ దూరం నుంచే దండం, అంతే. బలరామైనా నరసింహదేవైనా భయపడతారు భక్తులు, ఎందుకంటే మనకి పూర్తి నాలెడ్జ్ లేదు. అసలు బలరాముడు గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంటే ఆయన మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు డివోషనల్ లైఫ్లో, కానీ మనకి పూర్తిగా తెలియదు. అందుకోసం మనం ఇంకా అంత మెంటల్గానే అంత భావంతో ఆయనతో అటాచ్ అవ్వట్లేదు. శ్రీ బలరాముడు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆధ్యాత్మిక జీవితంలో. ఆయన కృప కావాలి, కానీ అదే మనం చాలా, ఎందుకంటే జ్ఞానం లేదు, నో నాలెడ్జ్, సో తెలియదు, పర్వాలేదు, అంత ఇంపార్టెంట్ కాదనుకుంటాము. సో బలరాముడే అసలు కృష్ణకైనా బలరాముడు దయా ఎక్కువ, ఆయన వెంటనే క్షమిస్తారు, ఆయన వెంటనే తీసుకువెళ్తారు. ఆయన మనలో ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని అనర్థాలు ఉన్నా, బలరాం తాలూకా 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒకటి గద, ఒకటి నాగలి. సో ఈ దీంతోనే అతను భక్తుడిని కాపాడతారు, భక్తుల్లో ఉన్న అనర్థాన్ని ఆయన తొలగిస్తారు, ఆయన పడేస్తారు బయట. గదాతోని ఆ భక్తుల్లో ఉన్న అనర్థాన్ని ఆయన తీసి బయట పడేస్తారు. సో మనకు ఒకటే కనిపిస్తుంది, బలరాం తాలూకా కోపం, మనం భయపడిపోతాము. ఎప్పుడైనా డివోటీస్తో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు అంటారు బలరాం తాలూకా లీల మాకు అర్థమవ్వదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఆయన రోమహర్షన్ని చంపేశారు, ఈ కథ మీకు తెలుసా లేదా, తెలియదు. ఎప్పుడైతే శ్రీ బలరాముడు తీర్థయాత్రకు వెళ్తారు, ఆయన ఒకనప్పుడు నైమిషారణ్యకు వెళ్తారు. సో నైమిషారణ్యంలో ఏమవుతుందంటే అక్కడ రోమహర్షన సుత కూర్చొని ఉన్నారు వ్యాసాసనంలోని, ఆయన అందరూ కూర్చొని కథ వింటున్నారు. అప్పుడు అక్కడ బలరాము వచ్చారు. సో వచ్చిన వెంటనే అందరు లేచిపోయారు కథ నుంచి, వేసి ఆయనకి, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, సో అందరు నమస్కారాలు తెలిపిస్తున్నారు. రోమహర్షను ఆయన వ్యాసాసన మీద కూర్చున్నారు కదా, వ్యాసాసన మీద నుంచి నిలబడితే బాగుండదేమో, నాకు అవసరం లేదేమో అని ఆయన కూర్చునే ఉన్నారు, ఆయన లేదన్నమాట. సో అప్పుడు బలరాంజీ చాలా కోపం అయిపోతారు. ఆయన వెంటనే ఒక గడ్డి తీసుకొని ఆ గడ్డితో జస్ట్ ఇక్కడ మెడ మీద పెడతారు, తన తల నరికేస్తారనమాట. సో అప్పుడు వెంటనే అక్కడ ఉన్న సభలో బ్రాహ్మణులు అందరూ హాహాకారం అనమాట, అయ్యో అయ్యో ఇదేం చేశారు, బ్రహ్మహత్య చేశారా, బ్రాహ్మణ్ణి చంపారా, ఇప్పుడు మీరు పశ్చాత్తాపం చేయాలి అని బలరామ్తో చెప్తారన్నమాట. అఫ్కోర్స్ ఇదంతా లీల అనుకోండి, కానీ అపారెంట్లీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అయ్యో భగవంతుడు అంటే గోబ్రాహ్మణే హితాయ చ, బ్రాహ్మణాన్ని కాపాడతారు కదా, మళ్ళీ బలరాం ఏంటి ఇలా చేశారు. అసలు భగవంతుడు అంటారు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ చూసుకుందాం. నేను ఎప్పుడైనా ఎక్కడైతే సాధువుల్ని కాపాడుతాను, ఎవరైతే దుష్టులు వాళ్ళని శిక్షించడానికి ఆవిర్భావిస్తాను. కానీ మనం బలరాన్ని చూస్తే ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది, దుష్టుల్ని శిక్షించే సమయం వచ్చింది, అప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళిపోయారు. అనుకో ఇదేంటి ఇలా చేశారు. అండ్ అన్నిటికైనా గొప్ప కాంట్రడిక్షన్ ఏంటంటే ఆయన దుర్యోధన్ తాలూకా గురువు. ఇది ఎలా అవుతుంది? అసలు పాండవాళ్ళకి విరుద్ధంగా ఉన్నాడు దుర్యోధన్. అసలు మన ఇస్కాన్లో కూడా కొంతమంది డివోటీస్ దీక్ష పేరేంటి తెలుసండి, దుర్యోధన్ గురు దాస్. అంటే దుర్యోధన్ గురు అంటే ఎవరు? బలరామ్. సో బలరామ్కి దాస్ అనమాట. ఓన్లీ మీకు అలాంటి పేరు రాలేదు, లేదంటే మీకు దుర్యోధన్ దుర్యోధన్ పిలిచినప్పటికీ చాలా ఫీల్ అయిపోతారు. సో దుర్యోధన్కి గురువుగా ఉన్నారు ఆయన. ఇదేంటి ఇలా ఉంది, ఎప్పుడు చూసినా దుర్యోధన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అసలు పాండవాల్ని కదా సపోర్ట్ చేయాలి. అండ్ రుక్మిణి తాలూకా తమ్ముడు రుక్మిణి చంపేశారు, అనిరుద్ధ తాలూకా పెళ్ళి అయినప్పటికీ ఆ సభలో ఆయన ఏం చేశారు, రుక్మిణి చంపేశారు. తెలుసా లేదా ఈ కథ తెలుసా? సో అక్కడ ఇది అసలు ఏంటి, ఆయన అర్జున్ అండ్ సుభద్ర పెళ్లి చేయడానికి రెడీ అయినప్పటికీ అతను సపోర్ట్ చేయలేదు. అతనికి అర్జున్ మీద చాలా కోపం అనమాట, ఎందుకు ఇలా అర్జున్ ఎందుకు తీసుకెళ్ళిపోతుంది, నేను దుర్యోధన్తో పెళ్లి చేపిస్తాను సుభద్రకి అని. సో మనం ఈ కాంట్రడిక్షన్స్ చూసి అసలు ఇదేంటి ఇలా ఉన్నారు బలరాముడు, ఎంత సింపుల్గా మనకు అర్థం అవ్వట్లేదు. కానీ దేవాది దేవుడిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అసలు మొట్టమొదటి ఆధ్యాత్మిక జీవితంలో ముందు వెళ్ళాలంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము అని ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే ఆధ్యాత్మిక జీవితంని అర్థం చేసినట్లు అర్థం అన్నమాట. దాన్ని మీకు అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదు అంటే భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము, అది మనకు అర్థం అవ్వాలి. ఒకవేళ భగవంతుడిని అర్థం చేసేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు భగవంతుడు మన బుద్ధిలోనే వచ్చేసాడు అంతే కదా, మన బుద్ధి దాన్ని అర్థం చేసుకోగలం. సో ఆయన దాని అర్థము మన బుద్ధి భగవంతుడికైనా గొప్పది. అది ఎప్పుడు అవుతుంది? అది అవ్వదు. మన బుద్ధితో మనం భగవంతుడిని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అఫ్కోర్స్ ఎవ్రీ లీలా హ్యాజ్ ఏ వెరీ డీప్ మీనింగ్ ఇన్ సైడ్. ప్రతి లీలాకైతే మనం ఈరోజు వెళ్ళలేము, కానీ ఒక లీలా ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు అన్నిటికైనా పెద్ద కాంట్రడిక్షన్ ఏంటంటే గో బ్రాహ్మణే హితాయ చ, బ్రాహ్మణ్ణి ఎందుకు చంపారు? సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంది. బలరాం ఏమాలోచిస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆధ్యాత్మిక్ జ్ఞానం ఉంటే అది ఇంపార్టెంటా, లేదంటే ఆ ఆధ్యాత్మిక్ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో ఆచరిస్తున్నారు అది ఇంపార్టెంట్? ఎవరిని మీరు విలువ ఇస్తారు? ఆచరించడం. ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఉంది కానీ జీవితంలో చూస్తే ఎటువంటి ఆచరణ లేదు, మనం దాన్ని విలువ ఇస్తామా? ఇవ్వము. ఇక్కడ ఏం చేశాడు రోమహర్షణ సుత, తనకి జ్ఞానం అయితే చాలా ఉంది, అందుగురించి కదా తను వ్యాసపీఠలో కూర్చున్నారు, అందరికీ కథ చెప్తున్నారు. కానీ జ్ఞాన తాలూకా సారాంశం ఏంటి? దేవాది దేవుడిని పూజించడం, దేవాది దేవుడిని వర్షిప్ చేయడం. కానీ అక్కడే ఆయన మిస్టేక్ చేసేసాడు. ఆయన ఎప్పుడైతే దేవాది దేవుడు వచ్చినప్పుడు మరి ఇంకా అసలు మనం చెప్తున్నాం ఏంటి భగవంతుడి గురించి, మళ్ళీ భగవంతుడే వచ్చినప్పటికీ ఉండండి నేను మీ గురించి చెప్తున్నాను ఎలా అవుతుంది? వెంటనే అది రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో మనం ఈ ఒక కథతో అలా అనుకోకూడదు, అయితే బలరాముడికి రెస్పెక్ట్ అనేది కావాలి, ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోతే చంపేస్తారు, ఆయనకి రెస్పెక్ట్ అవసరం లేదు. అసలు భగవంతుడికి రెస్పెక్ట్ ఇస్తే మనం పరిశుభ్రం అవుతాం. ఎప్పుడైతే భగవంతుడికి నమస్కారం పెడుతున్నామో అప్పుడు మనం పరిశుభ్రం, ఆయనకేం తేడా లేదు, మనం రెస్పెక్ట్ ఇచ్చినా లేనా ఆయనకి తేడా లేదు. అసలు భక్తులకి కూడా ఎప్పుడైతే మనం నమస్కారం పెడతాం గురువుకి, మనం పరిశుభ్రం అవుతాం. గురుగారు ఏదో ఆనందంగా ఆహా నాకు నమస్కారం పెడుతున్నారు వావ్ అనే గురుగారికి ఏం డిఫరెన్స్ లేదు, కానీ మనం వంగతే నమస్కారం చేస్తే మెల్లమెల్లగా మనలో ఉన్న అహంకారం అనర్థాలు పోతాయి. అందుగురించి మీరు గమనించండి, మన ఇస్కాన్లో ఎప్పుడైనా మనం రాస్తాం ఇది, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ఒబీసియన్సెస్. ఎందుకు ఇలా రాస్తాం ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబీసియన్సెస్? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తే అది నా ప్రాఫిట్, మీరు నా నమస్కారాన్ని యాక్సెప్ట్ చేస్తే నేను బెనిఫిట్ అవుతున్నాను, అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాం, నా ఒక నమస్కారాన్ని స్వీకరించండి. అంత చెప్పడం అవసరం ఏంటి? నమస్కారం చెప్పవచ్చు కదా, కానీ మన ఇస్కాన్ ప్రతిసారి ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్ దయచేసి స్వీకరించండి, ఎందుకంటే నా నమస్కారాన్ని స్వీకరిస్తే నేను తరిస్తాను, మీకేం డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ బలరామ్ని నమస్కారం చేస్తే అతను తరిస్తాడు, బలరామ్కి ఏం డిఫరెన్స్ లేదు, కానీ ఇక్కడ ఆచరణను తను చూపించలేదు. రోమహర్షణ సూత చాలా గొప్ప భక్తుడుగా ఉండొచ్చు, ఇది జస్ట్ ఒక లీల, అంటే దాని అర్థము తను తన అహంకారంతో కూడి ఉన్నాడని కాదు. ఇక్కడ బలరాముడు ఏం చూపిస్తున్నాడంటే జ్ఞానంకైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఆచరణ. ఎవరైతే ఒకవేళ బలరాముడు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వలేదనుకోండి, నో పనిష్మెంట్, అప్పుడేమవుతుంది, అందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్గా అయిపోతుంది, ఆచరించడం అంత ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా చెప్తున్నారు, జ్ఞానం చాలా బాగుంది. మనం ఎవరి జ్ఞానాన్ని మెచ్చుకోకూడదు, ఎవరైనా గొప్పగా మాట్లాడితే దాని గురించి పెద్దగా మెచ్చుకోకూడదు, అసలు తన ప్రవర్తనం డే టు డే ఎలా ఉంది అది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఆ ఏదైతే మాట్లాడుతున్నారో తన జీవితంలో ఎంతవరకు తను ఆచరించుతున్నారు దాన్ని మనము పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ బలరామ్జీకి ఎటువంటి ఇది లేవు, జస్ట్ టు టీచ్, యూనో. ఆల్సో ఒక్కొక్కసారి చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్, పెద్ద తప్పుకి నో పనిష్మెంట్, అది భగవంతుడి తాలూకా లాజిక్, దాంట్లో మన ఇంటర్ఫియరెన్స్ ఏమీ లేదు. ఆయన అలా ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కసారి భగవంతుడు చాలా దయనీయుడు. అసలు అజామిల్ లాంటి వాళ్ళు ఎవరైతే ఇంత తప్పు చేశారు, ఒక్కసారి భగవంతుడు నామం తీసుకుంటే అయిపోయింది, అన్నీ క్షమించేశారు. కానీ రోమహర్షణ సూత ఏమీ తప్పు చేయలేదు, చిన్న తప్పు, జస్ట్ దిగలేదు అంతే, తను చంపేశారు, ఫినిష్డ్. సో భగవంతుడు లాజిక్ మనం ఇంకా దాంట్లో మాట్లాడలేము. మన ఇక్కడ కూడా చూస్తాం కదా, చైతన్య మహాప్రభు ఒక లీల, చైతన్య చరితామృతంలో ఈ కథ వస్తుంది. ఇలా ఛోటా హరిదాస్, చైతన్య మహాప్రభు ఒక సేవకుడు, ఒకసారి మాధవీదేవి అని ఒక లేడీ, ఒక స్త్రీ ఇంట్లో వెళ్ళి భిక్ష చేసుకుంటారు. చాలా మంచి రైజ్ ఆవిడ భిక్షలో ఇస్తుంది. ఆ రోజు చైతన్య మహాప్రభు ప్రసాదం తింటూ ఉంటే ఆయన అంటారు, ఈ రైస్ చాలా బాగుంది అని. సో ఎక్కడి నుంచి తెచ్చారు అని. సో అప్పుడు వెంటనే వాళ్ళు అంటారు, ఛోటా హరిదాస్ తెచ్చాడు భిక్ష చేసి. ఎక్కడి నుంచి భిక్ష తెచ్చారంటే అదే మాధవీదేవి ఇంటికి వెళ్ళాడు. వెంటనే చైతన్య మహాప్రభు చాలా కోపం, అతను సన్యాసి, బ్రహ్మచారి సన్యాసి ఒక మహిళ ఇంటికి వెళ్ళి అతను ఎందుకు భిక్ష తీసుకోవాలి, అసలు అది మన పద్ధతి కాదు, ఈ రోజు నుంచి నేను ఛోటా హరిదాస్ మొహం చూడను. భక్తులందరూ షాక్, మహాప్రభు ఆ లేడీ మళ్ళీ ఏం యంగ్ లేడీ కాదు, 84 ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ లేడీ మాధవీదేవి, మళ్ళీ అంత పెద్ద పనిష్మెంటా, నేను ఇంకా ఛోటా హరిదాస్ మొహం చూడను, అతనికి నా దగ్గర ఇంకా రావద్దని చెప్పేయండి. ఆ ఛోటా హరిదాస్ ఏడుపులు, నేనేం తప్పు చేశాను, వెళ్ళి రైస్ భిక్ష తీసుకొని వచ్చాను, అసలు ఒప్పుకోలేదు. మొత్తం మీద ఆ ఛోటా హరిదాస్ రిక్వెస్ట్ చేసి 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 భగవంతుడు ఎప్పుడైతే ఒప్పుకోలేదు, తను నది లోపల దూకి దేహాన్ని త్యాగం చేసేసాడు, సూయిసైడ్. సో అప్పుడు వాళ్ళందరూ వచ్చి చైతన్య మహాప్రభు చెప్పారు, మహాప్రభు ఇలా ఛోటా హరిదాస్ దూకాడు, ఇలా దేహాన్ని త్యాగం చేశాడు. మహాప్రభు అన్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేశాడు. అసలు అందరికీ అర్థమవ్వలేదు, ఎందుకు అంత క్రూరం? మామూలుగా అయితే చైతన్య మహాప్రభు ఎంత బాగుంటారు, అసలు ఎవరు ఏం చెప్పినా కూడా అసలు ఎంత దయా చూపిస్తారు, కానీ ఎందుకు ఈసారి ఎంత క్రూరంగా ఉన్నారు? తర్వాత ఎప్పుడో ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ సర్వెంట్కి చైతన్య మహాప్రభు అన్నారు, అతను మాధవీదేవి దగ్గర వెళ్ళి భిక్ష చేసినప్పుడు తన ఆంతరిక మనసులో భావం ఏంటంటే, ఆ మాధవీదేవి ఇంట్లో పనిచేసిన పని మనిషి, కొంచెం వయసు తక్కువ యంగ్ గర్ల్ అని, ఎలాగో వెళ్తున్నాను కదా, ఒకసారి ఆవిడ్ని చూస్తాను అని ఆ భావం తనలో వచ్చిందని నేను తనకి త్యాగం చేశాను. సో సమ్టైమ్స్ అపారెంట్లీ మనం ఈవెన్ మన ఓన్ గురువులో కూడా చూస్తాము, సమ్టైమ్స్ సో ఫర్గివింగ్, స్పెషలీ నేను చాలా ఇన్సిడెంట్స్ ఇలా చూశాను గురు మహారాజ్తో కూడా, సమ్టైమ్స్ సో ఫర్గివింగ్, అసలు మనం షాక్ అన్నమాట, పెద్ద తప్పు చేసినా కూడా నో ప్రాబ్లం, సమ్టైమ్స్ చిన్న తప్పు కానీ జీవితం అంతా దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయరు అంతే, మనం ఇంకా షాక్ అయిపోతాం, ఎందుకు అంత తేడా, ఈ పర్సన్ మనం అనుకుంటాం కదా ఎంత మంచి నేచర్, అందరినీ వెంటనే క్షమిస్తారు, ఈ పర్సన్ని ఎందుకు క్షమించట్లేదు, దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో లాజిక్ అంతే. దట్స్ వై వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్, ఎందుకంటే ఈ సెయింట్లీ పీపుల్తోని మనము పడలేము, అందుకోసం వాళ్ళతో దూరం ఉండడానికి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. గురు దగ్గర ఫైర్తోని, రాజాతోని, అలాంటిది కొంచెం దూరం ఉండదు. ఎందుకంటే వీ నెవర్ నో ఎక్కడ ఏ తప్పు వాళ్ళని హర్ట్ చేసేస్తుంది. అండ్ మేబీ జీవితం అంతా కొన్ని లైఫ్ టైమ్స్ వరకు ఇంకా మీకు దొరకరు అంతే. అక్కడికి మీ ఆధ్యాత్మిక జీవితం క్లోజ్, ఇంకా మీ మీద ఎప్పటికి దయ అవ్వదు. సో అలాంటి మనం చేయకుండా ముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ చైతన్య చైతన్యంలో ఒక కథ వస్తుంది, ఎలా చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత హరితకి అని ఒక మౌత్ ఫ్రెషనర్ తీసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఎలా ఏదైనా తింటాము సోఫో ఏదో ఒకటి. సో ఒకసారి గోవింద ఘోష్తో అంటారనమాట, కొంచెం నాకు హరితకి కావాలి. సో హరితకి కావాలంటే తను ఏం చేస్తాడు, ఏదో గ్రామానికి వెళ్ళి అక్కడ చెట్టు నుంచి హరితకి తీసుకొచ్చేసి చైతన్య మహాప్రభుకి ఇస్తే కొంచెం ఆలస్యం అవుతుంది. మరుసటి రోజు చైతన్య మహాప్రభు ప్రసాదం తర్వాత మళ్ళీ అడుగుతారు హరితకి కావాలని. ఈసారి వెంటనే ఇచ్చేస్తాడు 1 సెకండ్లో. చైతన్య మహాప్రభు అంటారు, అలా ఎలా ఇచ్చేసావు, నిన్నైతే ఎక్కడికో వెళ్ళి తీసుకొని వచ్చావు కదా. అతను అంటాడు, లేదు నేను చాలా ఎక్కువ దాన్ని కోసుకొని రెడీగా ఉంచాను, మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవసరం ఉండదు. చైతన్య మహాప్రభు వెంటనే అన్నారు, అయితే నువ్వు పెళ్లి చేసుకో, నీలో గృహస్థ భావం వచ్చేసింది, వస్తువులు సంగ్రహించడము, దాన్ని దాచేయడము ఇలాంటి భావాలు నీకు వచ్చింది కదా, ఇంకా నీకు బ్రహ్మచారుల పనికి రాదు, నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకో. కానీ చైతన్య అసలు అలా ఏం లేదు, ఆలస్యం అవుతుందని అసలు వద్దు, బ్రహ్మచారులు అసలు ఆలోచనే రాదు, ఇది నేను దాక్కుంటాను, ఇది దాచేస్తాను నా కోసం, అలాంటి అసలు ఎప్పుడు భావం రాదు. నీకు ఈ భావం వచ్చింది కదా, నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకో. సో అప్పుడు తనకి వదిలేసి వెళ్ళిపోయారు గోవింద ఘోష్కి. అఫ్కోర్స్ ఆ తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నాడు, గోపీనాథ్ విగ్రహాలని స్థాపించాడు. అదొక పెద్ద కథ అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో లాజిక్ బిహైండ్ దిస్ అంతే. వీ కెనాట్ క్వశ్చన్ వై మర్సీ సో మచ్ ఆన్ దిస్ పర్సన్ అండ్ వై నో మర్సీ ఆన్ దిస్ పర్సన్, వై నో ఫర్గివ్నెస్ టు దిస్ పర్సన్. దట్స్ ఇట్, నో ఫర్గివ్నెస్ మీన్స్ నో ఫర్గివ్నెస్. లైక్ ముకుందతో కూడా చైతన్య మహాప్రభు ఏమన్నారు, ఒక 100,000 లైఫ్ టైమ్స్ తర్వాత నేను నీకు క్షమిస్తాను. 100,000 లైఫ్స్ కానీ ముకుంద గెంతుకున్నాడు అనమాట. పోండే కనీసం 100,000 లైఫ్ తర్వాత క్షమిస్తారు అన్నారు కదా. సో చైతన్య మహాప్రభు సమ్టైమ్స్ వెరీ స్ట్రిక్ట్ బట్ సమ్టైమ్స్ వెరీ సాఫ్ట్ అంటారు కదా, కుసుమాదపి కోమలం. సమ్టైమ్స్ యాజ్ సాఫ్ట్ యాజ్ ఏ ఫ్లవర్ అండ్ సమ్టైమ్స్ వజ్రం, వజ్రం లాగా కఠోరంగా. అదే భగవంతుడు కూడా అలానే ఉంటారు అండ్ గురువు కూడా అలానే ఉంటారు. ఒక్కొక్కసారి చాలా సాఫ్ట్, ఒక్కొక్కసారి చాలా కఠోరంగా ఉంటారు. మనం సర్ప్రైజ్ అయిపోతాం బట్ వీ షుడ్ బి రెడీ టు టేక్ బోత్ సైడ్స్ అన్నమాట. సో ఇలా మనం చూస్తాం శ్రీ బలరామ్జీలో కూడా, ఆయన ఒక్కొక్కసారి మనకి కఠోరంగా కనిపిస్తారు బాహ్యరంగానే, కానీ అదే ఆయన మన క్యూర్ చేయడానికి ఆయన అలా చేస్తున్నారు. మనము చూస్తాం ఒకసారి హస్తినాపూర్కి సాంబ కృష్ణ తాలూకా ఒక కొడుకు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే దుర్యోధన్ తాలూకా అమ్మాయి లక్ష్మణాన్ని కిడ్నాప్ చేసేసుకుంటాడు స్వయంవర మధ్య నుంచి. సో ఎప్పుడైతే అతను ఇలా చేస్తాడు, వెంటనే ఈ దుర్యోధన్ తాలూకా మొత్తం ఆర్మీ అని అందరూ సాంబని పట్టుకొని ఒకేసారి 10 వారియర్స్ దాన్ని పట్టుకొని దాన్ని లాక్ చేసేసుకుంటారనమాట. సో ఎప్పుడైతే ఆ మెసేజ్ ద్వారకాకి వస్తుంది, ఇలా దీన్ని అరెస్ట్ చేసేసుకున్నారు. సో అందరు చాలా కోపం వచ్చేసి, అయితే అలాంటప్పుడు మనం అందరు రెడీ అయిపోదాం, వెళ్ళి తన్ని మన హస్తినాపూర్ మీద అటాక్ చేద్దామని. సో అప్పుడు బలరాం అంటారు, నో 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 నో, ఏం అక్కర్లేదు, దుర్యోధన్ నా ఫేవరెట్ శిష్యుడు, నేను ఏం చెప్తే అతను అదే వింటాడు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, సరే అయితే మీరు వెళ్ళండి అంటారనమాట. అప్పుడు ఆయన అక్కడికి వెళ్తారు బలరాంజీ. దుర్యోధన్ చాలా హ్యాపీ, మంచిగా స్వాగతం చేసి కూర్చోపెట్టి పాద నమస్కారాలు అంతా ఫుట్ వాషింగ్ అన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే బలరాంజీ మొదలు పెడతారు మాట అనమాట, అలా అయితే ఆ సాంబా ఆయన లక్ష్మణకు నాకు అప్పచెప్పేయండి అని, అప్పుడు దుర్యోధన్ తన నిజ రూపం చూపిస్తాడు. అలా ఎలా అవుతుంది, అస్సలు అవ్వదు, తను తప్పు చేస్తాడు, మాకు అడగకుండా ఎందుకు రావాలి, మేము తనకేం ఇన్వైట్ చేయలేదు కదా స్వయంవరంలో రావడానికి. అండ్ అతను నా అమ్మాయితో పెళ్లి చేసుకోవడం ఏంటి, అది ఎలా ఉందంటే సింహ తాలూక భోజనము ఒక మేక తీసుకుని వెళ్ళిపోతే మేము ఒప్పుకోం కదా అని అన్నీ అయినప్పటికీ బలరాం మీద అందరూ అవమానించడం, అక్కడ సభలో ఎంతమంది ఉంటే అందరూ ఏదో ఒక మాట్లాడుతున్నారు, చిన్న పెద్ద అసలు అందరూ బలరాంని విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు. బలరాం ఏమి చెప్పరు, చుప్చాప్గా నిలబడతారు, బయటికి వెళ్తారు, వెళ్ళి హస్తినాపూర్ బయటికి వెళ్ళిపోయి ఆ నాగలి తీసుకుంటారు. ఆయన నాగలితో ఆయన అలా భూమి మీద పెట్టి అంటారనమాట, ఈ హస్తినాపూర్ మొత్తంని లాగేసి గంగలో పెట్టేసుకుంటాను, సింపుల్గా చెప్పేస్తారు. అండ్ వీళ్ళందరూ నమ్మరనమాట, అతను ఏం చేస్తారు చూద్దామని. నిజంగానే హస్తినాపూర్ని లాగేస్తున్నారు హ్యాపీగా, మొత్తం హస్తినాపూర్ సిటీనే నాగలితో లాగేస్తున్నారనమాట, లాగేసి నేను గంగా లోపల పెట్టేస్తానని. అప్పుడు వెంటనే అందరూ ఆపండి ఆపండి అని వెంటనే ఆ లక్ష్మణ ఆయన సాంబాని తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెట్టేసుకుని వీళ్ళు వెనక వెళ్తారనమాట. సో అప్పుడు లేదు లేదు మాకు క్షమించండి అని. సో అప్పుడు ఆయన వాళ్ళు క్షమించేసి ఒప్పేసుకుంటారనమాట. సో ఇలా మనము చూస్తాము శ్రీ బలరాముడు పనియే ఇది. ఆ హస్తినాపూర్ అంటే మన హృదయము, ఆ నాగలి అంటే హరినామ సంకీర్తనం, అండ్ ఆ గంగా నది అంటే కృష్ణ తాలూకా కరుణ. సో గురు తాలూకా పని ఏంటి? హస్తినాపూర్లో ఎవరెవరు ఉన్నారు, చిన్న పెద్ద రాజాలు అందరూ కలిసి బలరాముని విమర్శించారు. అలానే మన జీవితంలో ఒక్కొక్కసారి చిన్న పాపాలు, ఒక్కొక్కసారి పెద్ద పాపాలు, ఏదేదో మనం చేస్తూ ఉంటాం. కానీ గురువు ఏం చేస్తారు, ఎలా అయితే ఆ నాగలితో బలరాము లాగారు, గురువు కూడా మన హృదయాన్ని లాగుతూ మన హృదయాల్లో ఉన్న ఆ కల్మషాలని ఆ పాపాలని అన్నీ తీసుకుని గంగాలో అంటే కృష్ణుడు తాలూకా ఒక కరుణా నదిలోని మన్ని ములిగిస్తారనమాట. అది గురు తాలూకా పని అనమాట. అదే బలరామ్జీ చేస్తున్నారు ఆయన ఒక నాగలితోనే. మన లోపల్లో ఉన్న అంత అనర్థాలని ఆయన బయట తీస్తారు. భక్తి వినోద్ ఠాకూరు కృష్ణ సంహితలో అంటారు, కృష్ణ లీలలో వచ్చిన ప్రతి అసురుడు మనలో ఉన్న ఏదో ఒక లోపాన్ని ప్రతినిధిత్వం చేస్తాడు. అలానే మనం చూస్తాము ఎలా శ్రీ బలరాముడు ప్రలంబాసురుని కూడా చంపుతారు. ఈ ప్రలంబాసురు ఎలాంటి అసురుడు అంటే మనలో ఉన్న హిప్పోక్రసీ, మళ్ళీ తెలుగులో ఏమంటారు హిప్పోక్రసీ అంటే నటించడము. ఎప్పుడైతే మనలో ఏది అయితే లేదు దాన్ని నటించడం, లేదంటే మనలో ఉన్న కామము ఏదైతే లోపల మనం దాన్ని దాసేసి పెట్టుకున్నాము, అలాంటి ఆ అనర్థాన్ని ప్రలంబాసురు ప్రతినిధిత్వం చేస్తాడు. మనందరికీ తెలుసు ఎలా ఈ ప్రలంబాసురు ఏం చేస్తారంటే ఒక గోప బాలకుడు తాలూకా రూపాన్ని ధరిస్తాడు. ఆయన ధరించి వాళ్ళందరూ ఆటలు ఆడుతూ ఉంటే తను కూడా వాళ్ళతో వెళ్ళి ఆటలు ఆడుకుంటూ ఉంటాడనమాట. అని ఈ ఆట ఎలా ఉందంటే ఎవరైతే గెలుస్తారు వాళ్ళు, ఎవరైతే ఓడిపోతారు వాళ్ళ మీద కూర్చొని వెళ్ళాలి, ఒక చెట్టుని తాకి వచ్చేయాలి, అదే వాళ్ళ ఆట అనమాట. సో కృష్ణ ఒక టీంకి హెడ్ అనమాట, బలరాం ఒక టీంకి హెడ్. సో కృష్ణ తాలూకా టీం ఓడిపోతుంది. కృష్ణ తాలూకా టీంలోనే ఈ ప్రలంబాసురు ఒక గోప బాలకుడుగా మిక్స్ అయిపోయారు. సో అతను ఏం చేస్తారంటే బలరాంని భుజాల మీద తీసుకువెళ్తారు. సో అందరు చక్కగానే వెళ్ళిపోతున్నారు, బలరాం కూడా అలా కూర్చొనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ ఫ్రంట్లో ఉన్న చెట్టుని తాకి వెనక్కి వచ్చేయాలి. కానీ ప్రలంబాసురు ఏం చేస్తాడు, చెట్టుని దాటి వెళ్ళిపోతూ అలా అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో బలరాం అనుకుంటే ఇదేంటి, అతను ఎక్కడ తీసుకువెళ్ళిపోతున్నాను, అసలు నువ్వు ఎవరు అని. అప్పుడు చూస్తే తను నిజరూపంలో వచ్చేస్తాడు ఆ ప్రలంబాసురు. ఆయన బలరాంతో ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ బలరాముడు ఏం చేస్తాడు, ఆయన ఒక ముష్టి ప్రహారం అనమాట, పిడికలతోనే ఇలా గట్టిగా తల మీద ప్రహారం చేసినప్పటికీ ఆ ప్రలంబాసురు చనిపోతారనమాట. సో వైష్ణవాచార్యులు అంటారు ఈ ప్రలంబాసురు ఎవరంటే మన లోపల ఉన్న కామము. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయైతే మన లోపల ఉన్న అనర్థాలని మనం కూడా పోల్చుకోలేకపోతాము, అది చాలా డిస్గైజ్లో ఉంటాయన్నమాట. అంటే మనం దానికి సర్ది చెప్పేసుకుంటాం, అంటే పర్వాలేదు ఇలా కాదు, యాక్చువల్గా నేను ఇలా ఉంది, కానీ అలా కాదు, లోపల ఇంకేదో భావం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా సేవ చేసాము, మనకి వెంటనే దానికి తగిన ఒక అప్రిషియేషన్ కావాలి, నేమ్ ఫేమ్ ఉంటే బాగుంటుంది అని. కానీ మనం మేబీ బహిరంగ అనుకోవచ్చు, నాకు అలాంటి ఏమీ లేదండి, నాకు అలాంటి ఏం భావం లేదు, కానీ లోపల ఎక్కడో అది ఉంది, నాకు మెచ్చుకోవాలి లేదంటే నాకు. సో అలాంటి ఎన్నెన్నో భావాలు లోపల ఉన్నాయి, దేని గురించి అయితే మనకే తెలియదు, కానీ లోపలగా మనం అది ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలాంటి అనర్థాన్ని శ్రీ బలరాముడు ప్రలంబాసుని చంపి మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఇది గురు తాలూకా పని. ఆ లోపల ఏదైతే ఆ భావాలు ఉన్నాయి, దేనికైతే మీరు ఏదో కప్పేసి ఉన్నారు, అలా కాదు ఇలా అలా కాదు అలా, మరి ఏదో నచ్చి చెప్పి దాన్ని మీరు కప్పేశారు, అలాంటి దాన్ని తీసి బయటపడేయడం అనమాట. యాక్చువల్గా ఈ ప్రస్తుతం ఉన్న కలియుగంలో అయితే ఈ చెడు భావాలకి కూడా వాళ్ళు మంచి పేర్లు ఇచ్చేశారు. యాక్చువల్గా లస్ట్ అనేది, కామం అనేది అదొక చెడు భావన, కానీ ప్రస్తుతం కలియుగంలో దాన్ని వాళ్ళు మోడర్న్ జనరేషన్లో అంటారు హీ హ్యాస్ ప్యాషన్ ఫర్ లైఫ్ అంటారు. అంటే ఎవరిలో అయితే లస్ట్ ఎక్కువ ఉంటే హీస్ సో యాక్టివ్, సో ప్యాషన్ అంటారు, హీ హ్యాస్ ప్యాషన్ ఫర్ లైఫ్. దాని తప్పేంటి, ఎవరైనా కోపం చూపిస్తారు అంటే వాళ్ళు అంటారు హీస్ జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, మైండ్లో ఏం ఉంచడు, ఏదైనా చెప్పేస్తారు, సో స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటారు. ఎవరినైనా లోభం ఎక్కువ ఉంటే హీస్ సో అంబిషియస్. అంటే ఇప్పుడు కలియుగం ఉల్టా అయిపోయింది. ఏ చెడు గుణాలు అయితే విమర్శించాలి, ఆ చెడు గుణాన్ని మనం పొగుడతాం. ప్యాషన్ ఫర్ లైఫ్ ఇస్ సో అంబిషియస్, సో స్ట్రెయిట్ ఫార్వర్డ్, దాన్ని మనం మంచి గుణాలుగా. యాక్చువల్గా భగవద్గీతలో అంటారు, ఈ లోభము, ఈ క్రోధము, ఈ కామము, దే ఆర్ త్రీ గేట్స్ ఫర్ హెల్. హెల్ నరకానికి ద్వారాలు. ఎవరైతే ఈ కామ, ఈ క్రోధ, ఈ లోభలో మునిగి ఉన్నారో వాళ్ళు రెడీగా ఉన్నారు. నరక ద్వారాలు మన కోసం ఓపెన్గా ఉన్నాయి. కానీ ఈ కలియుగంలో దానికి మనం మోడర్నైజ్డ్గా చెప్పుకొని దాంట్లో ప్రాబ్లం ఏంటి అని మనం అనుకుంటామన్నమాట. సో ఇది గురు తాలూకా పని అన్నమాట, ఆ లోపాలని బయట తీయాలి. దీని గురించి అయితే మనకే అంతా తెలియదు, మనం ఇలా చేస్తున్నామని కూడా మనకి తెలియదు. గురువు మనకి అర్థం చూపిస్తారు, బాబు యాక్చువల్గా నీ రూపం అయితే ఇలానే ఉంది, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇలా ఉన్నావు కానీ నువ్వు ఇలా కాదు. మనకి ఎలా తెలుస్తుంది మాతాజీ నేను భక్తుడుగా నాకే నేను అనుకుంటున్నాను కానీ నేను యాక్చువల్గా అంత మంచి భక్తుడు కాదు అంటే, సింపుల్గా మనం రోజు మార్నింగ్ గురు పూజలో పాడుకుంటాం, శ్రీ గురు ముఖ పద్మవాక్య చితేతే కోరియాఖ్య అరణా కోరే హో మానే ఆశా, అరణా కోరే హో మానే ఆశా. అంతే, అది మీ జీవితంలో అవుతుందా? తెలుగులో చెప్పమంటారా? మాతాజీ ఇది బెంగాలీలో ఉంది కదా, మాకెలా అర్థమవుతుంది? అందుకోసం మేము ఏం పాటించట్లేదు. శ్రీ గురు ముఖ పద్మ వాక్య, శ్రీ గురు తాలూకా ముఖ నుంచి ఏదైతే ఆ వాక్యం బయటికి వచ్చింది, నా జీవితం తాలూకా గమ్యం ఆ వాక్యాన్ని పూర్తిగా నా లైఫ్లో పాటించడం, అంతే. నాకు ఇంకా ఇంకేమీ లేదు, ఇంకే దానికైనా సపరేట్ డిజైర్ ఏం లేదు. ఏదైతే నా గురువు కోరుకుంటున్నారో అదే డిజైర్, ఏదైతే మాట్లాడుతున్నారో అదే నా లైఫ్ ఇన్స్ట్రక్షన్. ఆరణా కోరి హో మన ఆశ, అది కాకుండా విడిగా ఎలాంటి ఆశలు కోరికలు నేను పెంచుకోకూడదు అని ప్రార్థిస్తున్నాము. ఏ రోజైతే మన జీవితం కూడా అలా మారిపోయింది సక్సెస్ఫుల్, ఎప్పుడైతే మనం అనుకుంటాం గురు డిజైర్ ఇది అదే నా డిజైర్, ఇంకా నాకు సపరేట్గా ఇలా చేస్తే కూడా బాగుండేది అలా చేస్తాను అనేది లేదు. మన ప్రాబ్లం ఏంటంటే గురు ఏదైతే చెప్పారో అది కాకుండా అన్ని డిజైర్స్, అదొక్కటే చేయలేను, అదొక్కటే చేయలేను. ఎవరికి నేను ఏ సేవ చెప్పిన అదొక్కటే చేయలేను మాతాజీ, ఆ తప్ప ఇంకేం చెప్తే చేస్తాను, లాభం ఏంటి? బాబు జన్మాష్టమి మీటింగ్కి రాలేదు, సేవా మీటింగ్కి రాలేదు అంటే మాతాజీ ఇంట్లో రిలేటివ్స్ మాతాజీ. బాబు మంగళహారతికి రాలేదు మాతాజీ, మెలకు రాలేదు మాతాజీ. బాబు సేవ చెయ్యలేదు మాతాజీ, ఫ్యామిలీ ఫంక్షన్ మాతాజీ. బాబు భాగవతం చదవట్లేదు, టైం లేదు మాతాజీ. బాబు చాంటింగ్ ట్రై చేస్తున్నాను మాతాజీ, ఈ పని చేయండి, చేయడం రాదు మాతాజీ. బాబు నీ గురు ఎవరు? మీరే. మీరు గురు మీరే, కానీ మీరు ఏం చెప్తే అది పాటించలేనండి. అంతే, మన లాభం ఏంటండి? లాభం ఏంటి? అది ఎలా ఉందంటే అందరూ ఏదో ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుంటారు, ఒక ఫ్యామిలీ ఫ్రెండు, ఒక ఫ్యామిలీ డాగ్ అలా, మాకు ఫ్యామిలీ గురువు అంతే, టైం పాస్ కోసం. ఫ్యామిలీ గురువు అండి, మా హోల్ ఫ్యామిలీకి ఆయనే గురువు, ఆయన చెప్పింది చెప్పింది పాటిస్తారా? మళ్ళీ అది అవ్వలేదండి, పాసిబుల్ లేదు. ఎలా చేస్తామంటారు? వాట్ ఇస్ ద యూస్? గురుముఖ పద్మవాక్య చిత్తేతి కరియాకి ఆరణకురి హో మన ఆశ. అండ్ ఏ రోజైతే మనం అలా చేస్తామో పరిస్థితులు మారిపోతాయి మనకు అనుకూలంగా. అంత స్ట్రెంగ్త్ గురువులో ఉంటుంది, అంత స్ట్రెంగ్త్ గురువులో ఉంటుంది. ఎవరైతే గురువుకి 100% పాటిస్తారు, కలెక్షన్ జన్మాష్టమి కలెక్షన్ నాకు సిగ్గండి, అది మన పరిస్థితి. ఏ పని చెప్పినా దానికి ఏదో మంచి ఆన్సర్ ఎందుకు? సార్ ట్రై చేసి చూడండి. అసలు మనం ఫేత్ఫుల్గా గురువుకి ఉంటే మాత్రం ప్రకృతి అంత మారిపోతుంది. దేవతలు అందరూ అనుకూలంగా పనిచేయడం మొదలు పెడతారు. మీ గురు భక్తి చూసి వాళ్ళు చేంజ్ అయిపోతారు, బాబు ఇతనికి ఎందుకు ఆటంకము, ఎంత సిన్సియర్గా చేసుకుంటున్నారు. సో ఇలాంటి కొన్ని లోపల మనలో ఉంటాయి, అది గురువే మనకి అర్థం చూపిస్తారు. బాబు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటావు, మనకేంటంటే ఆ ఎక్స్టర్నల్గానే గురు ఫోటో అంతా ఫోన్లోనే డీపీల్లోని అన్నీ ఉంటాయి. గురు చెప్పిన మాట మాత్రం అది గురు దగ్గరే ఉంచండి. మీ ఫోటో అయితే నాకు కావాలి, మీ దగ్గర ఫోటో కూడా నిలబడి తీసుకుంటాం, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అది మీ దగ్గరే ఉంచండి, అది అంత అవసరం లేదు ప్రస్తుతం. గురువుతో ఫోటోలు తీయడము గురువుని డీపీలో పెట్టడం కాదు, గురువుని మన హృదయంలో పెట్టాలి. గురు ఇన్స్ట్రక్షన్స్ మన హృదయంలో పెట్టుకోవాలి. దీనికి కొట్టారండి ఎవరు చెప్పట్లు, ఎందుకంటే ఇక్కడ పడుతున్నాయి కదా చెప్పట్లు, అందుకోసం ఇంకా ఇంకెందుకు అండి మాతాజీ, ఇక్కడే వచ్చేసాయి మాకు, సరిపోయింది ఈ రోజుకి. సో ప్రలంబాసురు అంటే మన లోపల్లో ఉన్న డిస్గైజ్లో ఉన్న లస్టీ డిజైర్స్. లస్ట్ అనేది ప్రతిసారి మేల్ అండ్ ఫీమేలే కాదు, భౌతిక కోరికలు అన్నీ లస్టి కోరికలే. ఏదైతే మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నారో అన్నీ లస్టి కోరికలు. అలానే ద్రావిడ గొరిల్లా అని ఒక రాక్షసుడిని కూడా బలరాం చంపుతారు. మన అందరికీ తెలుసు ఎలా బలరాముడు గోపికాలందరితో, అంటే ఆయన గోపికాలతోనే ఆయన ఉండప్పుడు ఆ ద్రావిడ గొరిల్లా అక్కడికి వస్తారు, అండ్ తనేదో సప్పుడు చేస్తూ డిస్టర్బెన్స్ చేసినప్పటికీ బలరాముడు తన్ని కూడా చంపుతారు. అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ద్రావిడ గొరిల్లా మరీ ఎవరు కాదు, రామాయణంలో శ్రీరాముడు ఒక ఆర్మీలో ఉన్నాడు అండ్ రావణాసురుతో యుద్ధం కూడా చేసుకున్నాడు, కానీ తర్వాత ఇక్కడ చూసినప్పటికీ కృష్ణలీలలో బలరాంతో ఫైటింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవచ్చు, ఎవరైతే శ్రీరాముడికి సేవని అందించాడు, శ్రీరాము తాలూకా ఆర్మీలో ఉన్నాడు, తనెందుకు ఇలా మారిపోయాడు? అక్కడ కూడా ఒక చిన్న తప్పు ఉంది. ఎప్పుడైతే లక్ష్మణ్ రావణ్ తాలూకా బాణంతో మూర్ఛితైపోతాడు, అప్పుడు ద్రావిడ గొరిల్లాకి ఒక సందేహం వస్తుందన్నమాట, వీళ్ళిద్దరు దేవాది దేవుడు కదా శ్రీరామన్ లక్ష్మణు, మళ్ళీ లక్ష్మణ్ ఏంటి ఇలా, ఓహో మేబీ శ్రీరాముడైతే మేబీ భగవంతుడేమో, ఇతను మాత్రం భగవంతుడు కాదేమో, ఎందుకంటే భగవంతుడు ఎలా మూర్ఛితైపోతారు, మళ్ళీ హనుమాన్ వెళ్ళి సంజీవిని తీయడం ఏంటి, అసలు ఇతను భగవంతుడు కాదేమో. ఎప్పుడైతే లక్ష్మణ్ అంటే ఎవరు, గురుతత్వం, ఎప్పుడైతే గురువుకి ఒక సామాన్య మనిషిగా అనుకున్నాడు అయిపోయింది, భక్తి జీవితం అక్కడికే కౌంట్ డౌన్ కిందకి వెళ్ళడానికి స్టార్ట్ అనమాట. ఎప్పుడైతే లక్ష్మణ్కి ఎలా అనుకున్నాడు, ఏమైంది రామాయణ తర్వాత, ఎందుకంటే తను చిరోకాల బ్రతికాడు కనుక, ఆ రామాయణ స్టోరీ అంతా త్రేతాయుగం అయిన తర్వాత ఎప్పుడైతే ద్వాపరయుగం మొదలైంది, తను నరకాసురుతో అసోసియేషన్ చేయడం మొదలుపెట్టాడు ఈ ద్రావిడ గొరిల్లా. ఆయన ఎప్పుడైతే నరకాసురు తాలూకా బ్యాడ్ అసోసియేషన్ తీసుకున్నాడు, అప్పుడు మెల్లమెల్లగా తను డౌన్ అయిపోయి ఇలాంటి పనులు చేసుకున్నాడు. ఎక్కడైతే శ్రీ బలరామ్తోనే ఆయన చంపబడాడు, బలరాన్ని ఇబ్బంది పెట్టాడు ఆయన గోపికాలతోనే ఉండనప్పుడు. సో ఇది కూడా చాలా నేర్చుకోవాల్సిన గుణపాఠం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుని ఒక సాధారణ పురుషుగా అనుకుంటాము, ఆయనలో ఒక లోపాలని చూస్తాము, ఎప్పుడైతే ఏమనుకున్నామో తను కూడా ఒక సాంసారిక, ఎవరైతే మామూలు మనుషులు ఎలా ఉంటారు అలానే కదా ఉన్నారు అయిపోయింది, అప్పుడు వెంటనే ఏం చేస్తారు భగవంతుడు, ఓకే ఇతను కూడా సామాన్య మనుషులుగానే ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు సామాన్య మనుషులతోనే అసోసియేట్ చేయి. అప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుంది, డివోటీస్ అసోసియేషన్ వదిలేసి మెల్లమెల్లగా భౌతిక మనుషులతో అసోసియేషన్ మొదలైపోతుంది, అండ్ మెల్లమెల్లగా అది ఇష్టమైపోతుంది, అండ్ మెల్లమెల్లగా భక్తులతో దూరం అయిపోతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద్రావిడ గొరిల్లా అదే చేస్తాడు, లక్ష్మణ్ గురుతత్వాన్ని సామాన్య అనుకున్నాడు, నిజంగానే మెల్లమెల్లగా సామాన్య మనుషులతో అసోసియేట్ చేయడం మొదలుపెట్టి నరకాసురుడితో అసోసియేషన్ మొదలుపెట్టి దిగజారిపోయాడు. సో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అలా ప్రలంబాసురుని తర్వాత ఈ ద్రావిడ గొరిల్లాని చంపారు, అని అలా ఇంకొక అసురుని బలరాం చంపారు. ఎవరది, నేను ఎన్ని చెప్పాను ఒక్కటి చెప్పండి, ధేనుకాసురు, ఇంకొక డీమను ధేనుకాసురు. ఆ ధేనుకాసురు మరి ఎవరు కాదు, తను బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖ. సో తను ఒకసారి ఏమైందంటే, ఈ సహశిఖ గండమందన పర్వతం మీద ఒక 10,000 రాకుమారులతోని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట, అండ్ అదే గంధమదన పర్వతం మీద దుర్వాస ముడి కూడా ఉన్నారు. సో ఎప్పుడు తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడో తను చాలా గట్టిగా నవ్వడము, గట్టిగా అరుపులు. సో అప్పుడు దుర్వాస ముని అక్కడ వచ్చి తను శపిస్తారనమాట, ఇదేంటి గార్దిలాగా అరుస్తున్నావు, సరే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కానీ ఇక్కడ ఈ కొండ మీద ఇంకా ఋషులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా తపస్య చేస్తున్నారు కదా, ఆ మాత్రం నీకు సెన్స్ ఉండాలా, గార్దిలాగా అరుస్తున్నావు పో వెళ్ళి గార్దిగా పుట్టు అంటారు. సో అప్పుడు ఈ బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖకి ధేనుకాసు రూపంలో అతను మళ్ళీ పుడతాడనమాట. సో అప్పుడు దుర్వాస ముని, మనకు తెలుసు దుర్వాస ముని ఇచ్చిన ప్రతి శ్రాపంలో ఆయన బ్లెస్సింగ్ కూడా ఇచ్చేస్తారు. సో అప్పుడు ఆయన అంటారనమాట, అయితే బలరాం వచ్చి నీకు తరిస్తారు, కాకపోతే 400,000 ఇయర్స్, 400,000 సంవత్సరాల వరకు నువ్వు ఒక గార్ధిగా ఉంటావు. సో 400,000 ఇయర్స్ వరకు తన ధేనుకాసు రూపంలోని తాలవాన్ పేరుతో ఉన్న ఒక వనంలో నివసిస్తారు. ఈసారి మనం బృందావన్ వెళ్ళినప్పుడు వెళ్దాం, లాస్ట్ టైం వెళ్ళలేదు అనుకుంటాను, తాలవన్ వెళ్ళలేదు కదా, ఈసారి వెళ్దాం తాలవన్. కాకపోతే అక్కడ ఏ తాటి చెట్టు లేదు, మీరేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ అదే స్థలం, ఈసారి మనం వెళ్దాం తాలవన్కి. సో ఇలా ఈ ధేనుకాసుర్ని కూడా శ్రీ బలరాముడు చంపుతారు. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడు తాలూకా భక్తుడు, అండ్ భగవంతుడు ప్రహ్లాద్ మహారాజ్కి ప్రామిస్ చేసి ఉంటారు, నమే భక్త ప్రణశ్యతి. సో భక్తుడిని కూడా కాపాడతాడు, మళ్ళీ భక్తుడు తాలూకా వంశాన్ని కూడా ఆయన కాపాడతారు. సో ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా అబ్బాయి విరోచన్, విరోచన్ తాలూకా అబ్బాయి బలి మహారాజ్, అండ్ బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖ, అండ్ సహశిఖ ఇప్పుడు ధేనుకాసు రూపంలో వచ్చాడు. సో అందుగురించి కృష్ణ చంపలేదు, ఎందుకంటే నేను మాట ఇచ్చాను కదా, సో నేను చంపకూడదు. అండ్ అఫ్ కోర్స్ భగవంతుడు చంపడం కూడా బ్లెస్సింగ్సే. ఎప్పుడైతే తను బలరాం చేత చంపబడాడో తప్పకుండా వెంటనే తనకి మోక్షం అనేది దొరుకుతుంది. సో అందుగురించి బలరాముడు ధేనుకాసుని కూడా చంపుతాడు. సో అలా మనం ఈరోజు విన్నాము ఎలా శ్రీ బలరాముడు గురుతత్వ, శ్రీ బలరాం తాలూకా కృప మనకి ఎంతో అవసరం, శ్రీ బలరాం భగవంతుడు తాలూకా వైభవ ప్రకాశ రూపం, అండ్ మనం విన్నాము ఎలా శ్రీ బలరాముడు ప్రళంబాసూరు, ధేనుకాసూరు, ద్రావిడ గొరిల్లా అలాంటి ఎన్నో రాక్షసాలని చంపారు, ఎలా సాంబాని లక్ష్మణాన్ని హస్తినపు నుంచి ఆయన కాపాడారు, ఎలా రోమహర్షన్ సుతాన్ని ఆయన చంపి ఒక మంచి ఎగ్జాంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ ఒక పుణ్య రోజం, ఈ ఒక పుణ్యదినం బలరామ జయంతి రోజు మనం భగవంతుడి దగ్గర ఏం ప్రార్థించాలి, మనం శ్రీ బలరామ్కి ఏం ప్రార్థించాలి. సో శ్రీ బలరామ గురువు అని, శ్రీ బలరామ ఆది గురు అంటే మనం ఏం ఆయన దగ్గర అడగాలి, గురుగారు శ్రీ బలరాముడు నాకు నా గురు తాలూకా ఇన్స్ట్రుమెంట్గా తయారు చేయండి, కృష్ణ కాన్షియస్నెస్ని నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా తయారు చేయండి, నేను కృష్ణ కాన్షియస్నెస్ని నా జీవితంలో ఒక సైడ్ డిష్గా ఉంచుకుంటున్నాను, ఎప్పుడైతే నా భౌతిక విషయాల్లో అంత అయిపోయిన తర్వాత నాకు ఎంతో కొంత సమయం దొరికితే అది ఇస్తాను, ఆధ్యాత్మిక పరంగా కాకుండా కృష్ణ కాన్షియస్నెస్ షుడ్ బి సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని మనం ప్రార్థించాలి. ఐ షుడ్ బి ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై గురుస్ హ్యాండ్, అండ్ నా వాకులతోని మాటలతోని ఆచరణతోని ఎప్పుడు శ్రీల ప్రభుపాద ఒక మిషన్ని ఎటువంటి రాంగ్ వేగా నేను రిప్రజెంట్ చేయకూడదు, పొరపాటునైనా నా మాటలతో అలా అవ్వకూడదు. నేను ఎప్పుడు శ్రీల ప్రభుపాద ఒక మిషన్లో నేను కూడా ఏదో ఒక భాగస్వామి కానీ ఏదో ఒక సేవాని అందిస్తూ వెళ్ళాలి, ఎప్పుడు నాకు గర్వం అనేది రాకూడదు. మనము బలరాంజీని ప్రే చేయాలి, మీ చేతిలో ఉన్న ఈ నాగలితో నా హృదయం లోపల ఉన్న ఆ హృదయ భూమిని మీరు దున్నండి. ఫార్మింగ్ చేసినప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు, రైతులు ఫస్ట్ ఆ ల్యాండ్ని ఆ భూమిని దున్నుతారు, దున్నిన తర్వాత ఏం చేస్తారు, దాంట్లో విత్తనాలు నాటుతారు. మనం బలరాముడిని ప్రే చేయాలి, నా ఒక హృదయ భూమిని కూడా మీరు దున్నండి మీ నాగలితోనే, అండ్ దున్నేసి దాంట్లో భక్తి విత్తనాలని నాటండి, అండ్ ఏదైతే నాలో అనర్థాలు ఉన్నాయి దానిలో, దాని మీ దగ్గర గదా ఉంది కదా, ఆ గదాతో అనర్థాలని చంపేయండి. సదా నన్ను రక్షించండి, మాయాకి నో చెప్పడానికి నాకు శక్తిని ఇవ్వండి, కృష్ణకి ఎస్ చెప్పడానికి, స్పిరిచువల్ ప్రాక్టీస్కి, భక్తికి, ఆధ్యాత్మిక సేవకి ఎస్ చెప్పడానికి, ఆధ్యాత్మిక సేవలో ఆనందాన్ని నాకు ఇవ్వండి స్వామి అని మనం మనస్ఫూర్తిగా శ్రీ బలరాముడిని కోరుకోవాలన్నమాట. శ్రీ శ్రీ బలరామ జయంతి మహామహోత్సవకి శ్రీ బలరాంజీకి జయ. శ్రీ బలరాంజీ తాలూకా ఒక ప్రణామ మంత్రం ఉంది కదా, నమస్తే తూహల గ్రామ, నమస్తే మూసలాయుధ, నమస్తే రేవతీకాంత, నమస్తే భక్తవత్సల. శ్రీ బలరాంజీకి జయ. హరే కృష్ణ.
సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ